Rimen atma bandulara. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఇంతకుముందు మాస్టరు ఈ దేవాలయం విశేషం అంతా కూడా వివరించారు. ఈ మిమ్ముడివరం గ్రామం చాలా ప్రాచీనమైన గ్రామం. ఈ దేవాలయం కూడా చాలా ప్రాచీనమైన దేవాలయం. సూర్యభగవానుడి చేత స్థాపించబడినటువంటి ఆలయం, శివాలయం. మాస్టరు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ రామకృష్ణరాజు గారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీ రామకృష్ణరాజు గారి గురించి, ఇంకా ఈ గుడికి సేవలు అందిస్తున్నటువంటి ఇంకా చాలామంది పెద్దల గురించి వివరంగా వివరించారు. వారు చేసినటువంటి మంచి పని గురించి మీకు మనందరికీ తెలియపరచాలని వారి సంకల్పం. అది మంచిదే. ఎంచేదంటే దానివల్ల ఇతరులకు కూడా కొంత మంచి జరగాలనే, మంచి చేయాలనే ప్రేరణ కలుగుతుంది. రామకృష్ణరావు గారు చేస్తున్నటువంటి దేవాలయానికి సేవలు, తర్వాత వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి సేవలు, ఒక దేవాలయానికే కాకుండా వారి ఇతరత్ర మంచి పనులు, వారు చేస్తున్న మంచి పనుల గురించి క్రోడీకరించారు. డబ్బు సంపాదించడం చాలా కష్టం. అంతకంటే కష్టం డబ్బును సద్వినియోగం చేయటం. ఇంకా కష్టం కానీ ఇక్కడ రామకృష్ణరావు గారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి సేవల గురించి మాస్టర్ డీటెయిల్గా చెప్పి, వారు చేస్తున్నటువంటి సాంఘిక సేవ గురించి కూడా వివరించారు. ప్రజాసేవ అందరూ చేయలేరు, చాలా కష్టం తోడుకున్నది. వేదంలో ఏమనుందంటే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లీవ్ ఫర్ అదర్స్ ఓన్లీ. కొంతమంది వాళ్ళ కుటుంబానికే జీవిస్తారు. వాళ్ళు పొట్ట రెండు, వాళ్ళ కుటుంబం. వాళ్ళ పొట్ట తప్పించి, వాళ్ళ కుటుంబం తప్పించి ఇంకా దేని గురించి ఆలోచించరు. అసలు ఇతరుల దేని గురించి ఆలోచన రాదు అసలు వాళ్ళకి. వాళ్ళనే పెట్టి మైండెడ్ అని, స్మాల్ మైండెడ్ అని, లిటిల్ మైండెడ్ అని పిలుస్తూ ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళ కుటుంబం గురించి ఎలా కష్టపడి పని చేసుకుంటారో, వాళ్ళ పొట్ట గురించి ఎలా కష్టపడి పని చేసుకుంటారో, కొంతమంది సమాజానికి పని చేయటానికి వాళ్ళు పుట్టారా అనిపిస్తున్నట్టుగా కొంతమంది జన్మిస్తారు అని వేదంలో చెప్పాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అదర్స్ ఓన్లీ. అంటే కుటుంబం గురించి ఎలా కష్టపడుతున్నారో, సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది భూమి మీదకి వస్తారు. అలా వచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. దానివల్ల ఏమిటంటే, వాళ్ళకి నిష్కామ కర్మ వల్ల కూడా మోక్షం వస్తుంది. ఇతర భక్తి యోగం, జ్ఞాన యోగం వీటితో సంబంధం లేకుండా పని పని కోసమే చేస్తుంటే ఏ లౌకికమైన ప్రయోజనాన్ని ఆశ్రయించకుండా సమాజ భగవంతుడిని, అంటే కొంతమంది గుళ్ళు అనే దేవుడిని చూస్తారు, కొంతమంది సమాజ దేవుడు అంటారు దాన్ని. సమాజ దేవుడు అంటే సమాజ రూపంలో ఉన్న దేవుడిని మాత్రమే చూసి ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారో ఈ సమాజ దేవుణ్ణి కూడా కొంతమంది అలా ఆరాధిస్తారు. దాన్ని సమాజ దేవుడు అంటారు వాళ్ళు. వాళ్ళకి సమాజమే దేవుడు. వాళ్ళు ఒక గుడికి పరిమితమై ఉండరు. ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణే సమాజ రూపంలో చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. వాళ్ళకి అహం ఆరోజుకారోజు సమాజ దేవుణ్ణి సేవించే వాళ్ళకి ఆరోజుకారోజు వ్యక్తి భావన తగ్గిపోతుంది, దేహభావన తగ్గిపోతుంది. ఈ లోకవాసన, ఈ దేహభ్రాంతి కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఒక్క సెల్ఫ్లెస్ అంటే సత్కర్మ స్వార్థరహితంగా చేస్తా అంటే, సత్కర్మ సెల్ఫ్లెస్గా చేస్తా అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ముందు ఆత్మ విజయం కలుగుతుంది. ఆత్మ విజయం అంటే ఏంటంటే, మనం వాళ్ళు జయించాం వీళ్ళు జయించాం అనేది విజయం కాదు. అది తాత్కాలికం, అది ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఆత్మ విజయం అంటే ఏంటంటే, మళ్ళీ మనం జయించుకోవడాన్ని ఆత్మ విజయం అంటారు. ఆత్మ విజయం కలగకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఆత్మ విజయం అంటే వాళ్ళకి మనస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం పెర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి మనోనిగ్రహం ఒకటి, తర్వాత ఇంద్రియ నిగ్రహం, వాళ్ళ దేహం మనస్సు, వాళ్ళ మనస్సు వాళ్ళకి పూర్తిగా స్వాధీనంలో ఉంటాయి. వాళ్ళు మనస్సు స్వాధీనంలోనూ ఇంద్రియాల స్వాధీనంలోనూ ఉండరు. ఎవరి స్వాధీనంలో మనస్సు ఉందో, ఎవరి స్వాధీనంలో ఇంద్రియాలు ఉన్నాయో వారు ఆత్మ విజయం సాధించారు అంటారు వాళ్ళు. అవసరమైతే వాళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే, వాళ్ళ శరీరాన్ని ఆత్మ విజయం సాధించే సాధనలో వారి శరీరాన్ని శుష్కింపు చేసుకుంటారు, తిండి కూడా తగ్గించి. వాళ్ళ శరీరాన్ని వాళ్లే శుష్కింపు చేసుకుంటారు ఆ ఆత్మ విజయం సాధించే ప్రక్రియలో. ఆ ఆత్మ విజయం పొందిన తర్వాత కానీ ఈ లోపల మనం తొందరపడిన ఆత్మ సాక్షాత్కారం కలగదు. మనకి ఆత్మయందు ఆత్మబుద్ధి లేదు, దేహం ఎందు ఆత్మబుద్ధి ఉంది, లోకం ఎందు ఆత్మబుద్ధి ఉంది. మనకి లోకమందు శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నాం, ఆత్మయందు శరీరాన్ని కల్పించుకుంటున్నాం, లోకాన్ని ఆత్మ అనుకుంటున్నాం, శరీరాన్ని ఆత్మ అనుకుంటున్నాం. అంచేత దేహం పట్ల ఆత్మబుద్ధి ఉన్నవాడికి, లోకం పట్ల ఆత్మబుద్ధి ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఉన్నది ఒకటంటే ఒకటే వస్తువు బ్రహ్మము, దాన్నే బ్రహ్మం అంటారు. ప్రకాశింపజేసే వస్తువు అది ఒకటి మాత్రమే. అంచేత మనకి ఆత్మయందు ఆత్మబుద్ధి కలిగితేనే దేహాన్ని, లోకం దేహం పట్ల ఆత్మబుద్ధి, లోకం పట్ల ఆత్మబుద్ధి ఉన్నంతకాలం ఏ మనిషి అజ్ఞానంలోంచి బయటకు రాలేడు, వచ్చే అవకాశం కూడా లేదు. ఇక్కడ ఎవడైతే ఆత్మ విజయాన్ని సాధించి ఆత్మ సాక్షాత్కారం అంటే ట్రూత్ని ఎవడైతే రియలైజ్ చేశాడో, ఉన్న వస్తువుని ఉన్నట్టుగా ఎవడైతే గ్రహించాడో, అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని అని చెప్తారు కదా, దాని గురించి సత్యం శివం ఆనందం జ్ఞానం అని, అటువంటి సత్యస్వరూపం ఏంటంటే, జ్ఞానస్వరూపం ఏంటంటే, ఆనంద స్వరూపం ఏంటంటే, ఆ బ్రహ్మమును ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకున్నారో వారు మాత్రమే జీవకోటిని జన్మ మరణముల నుంచి తరింపజేయగలరు, మిగతా వారికి సాధ్యం కాదు అని. ఇది ఒక పెద్ద రోగం. అది శరీరం మరణిస్తుంది, మళ్ళీ ఆ లోపల జీవుడికి శరీరం, అంటే జీవుడికి ఆత్మకి స్వరూపంలో భేదం లేదు. ఆ స్వరూపంలో భేదం లేదు, వ్యవహారంలో భేదం ఉంది. అంటే స్వరూపంలో భేదం లేదు, ఆ అభేద స్థితి, ఆ భేదము లేని స్థితి వీడి సాధించే వరకు వీడికి భయం తప్పదు, దుఃఖం తప్పదు. దుఃఖం ద్వైతంలోంచి వస్తుంది, అశాంతి ద్వైతంలోంచి వస్తుంది, భయము ద్వైతంలోంచి వస్తుంది. జీవుడి వేరు, ఆత్మ వేరు అనేది స్వరూపంలో లేదు, వ్యవహారంలో ఉంది. ఆ వ్యవహార దృష్టిని దాటి స్వరూప బుద్ధి కలిగే వరకు వాడికి దుఃఖం తప్పదు, అశాంతి తప్పదు, సంసారం తప్పదు, ఈ చనిపోవటం పుట్టడం అనేటువంటి ప్రక్రియ తప్పదు. జైన మతంలో ఏమంటారంటే, ఈ జీవకోటిని సంసార చక్రంలోంచి ఎవరైతే తప్పించగలుగుతున్నారో, సంసారం అంటే మనుషులు కాదు ఇక్కడ, అంటే జన్మ మరణ ప్రవాహంలోంచి విడదీసి ఏ వస్తువుకైతే పుట్టుకులేదో, ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువు అయితే స్వరూపమైతే ఆనందము, ఏ వస్తువు స్వరూపం శాంతము, ఏ వస్తువు యొక్క స్వరూపం దుఃఖరహితము, ఆ వస్తువులో స్థిరపడి జీవకోటికి సహాయ సహకారములు అందించే వారిని జైన మతంలో తీర్థకరులు అంటారు. అంటే మనం కాలవ దాటేటప్పుడు ఈ బల్లకట్టి వాళ్ళు మనం ఎలా దాటిస్తారో అలాగే ఈ ఆత్మ విజయం సంపాదించి ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, కానీ మిగతా వాళ్ళకి అంటే ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి విడదీసి వాళ్ళకి స్వరూప జ్ఞానం కలగజేసి వాళ్ళని తరింపజేసి వాళ్ళకి దైవమందు గురువు యందు భక్తి కలగజేసి వాళ్ళు ఉన్న వస్తువుని ఉన్నట్టుగా ఎరుకులోకి తీసుకొచ్చి వాళ్ళని ఆనంద స్వరూపులుగా చేసేవాళ్ళే ఆత్మజ్ఞానులు, వాళ్ళే జైన మతంలో తీర్థకరులు అని ఆ జైన మతంలో పిలుస్తూ ఉంటారు. జైన మతం మనకి ఇక్కడ తక్కువ, గుజరాత్లో అక్కడ జైన మతం ఉంది. అంచేది ఇతరుల గురించి పనిచేయటం అనేది అంత చిన్న విషయం కాదు. ఎంత వయసు వచ్చినా, నూటికి నూరు పాళ్ళు వయసు వచ్చినా జీవలక్షణాలు పోవడం కష్టం. ఇంకో గంటలో శ్మశానానికి వెళ్ళే వాళ్ళకు కూడా జీవలక్షణాలు పోవు. ఆ జీవలక్షణాలు పోవడం చాలా కష్టం. మనం చేసే సాధన కూడా దానికోసమే. జీవలక్షణాలు ఉన్నంత కాలం జీవుడి వేరు, దేవుడి వేరు కిందే కనిపిస్తూ ఉంటాడు. అంచేది మనస్సు నాశనం అవ్వాలంటే ఈ జపధ్యానముల కంటే కూడా వివేకం ముఖ్యము. విడది ఏది నిత్యము, ఏది సత్యము, ఏది ఎప్పుడు ఉంటుంది, ఏది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోతుంది, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అని తన మెదడులో విడదీసుకుని పనిచేయటం కంటే అది చాలా ముఖ్యం. జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, అంతకంటే వివేకం చాలా ముఖ్యం, ఆ విజ్ఞానం చాలా ముఖ్యం. ఈ జపధ్యానములు రెండో పక్షం. మనం మనస్తోటే విడదీసుకోవాలి దాన్ని. ఏది సత్యం, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మనకు ఉపయోగపడదు, ఏ పని మనం చేయదగినది, ఏ పని విడిచిపెట్టదగినది, ఏది ఏ కర్మ మనం చెయ్యాలి, ఏది నిషిద్ధ కర్మ, ఏది కర్తవ్య కర్మ, అని విభజించుకునే శక్తి మన బుద్ధికి అవసరం. అది ముఖ్యం. దాని తర్వాతే జపధ్యానములు. ఇక్కడ అంటే మనకి ఈ నిష్కామకర్మ చేసేవాడికి అంటే ఏమి కాంక్ష లేకుండా, అంటే దేహభ్రాంతి లేకుండా, లోకవాసం లేకుండా 100 నూరుపాళ్ళు సర్ఫిలెస్ వర్క్ చేసిన వాడికి ముందు స్వార్థం పూర్తిగా తగ్గిపోతుంది. సామెత ఉంటుంది, స్వార్థం ఉన్నవాడికి పరమార్థం అందదని. ఎవరికైతే స్వార్థం ఉందో వాడికి పరమార్థం అందదని. మనం ఎవరో మనకు అడ్డొస్తున్నారని మనం అనుకుంటాం. మన స్వరూప జ్ఞానం కలగడం కోసం మన స్వార్థమే మనకు అడ్డొస్తుంది. మన స్వార్థమే మనకు దేహాభిమానాన్ని పెంచుతుంది. మనకున్న మమకారమే మనకి దేహాభిమానాన్ని పెంచుతూ ఉంటుంది. మమకారం లేని వాడికి, దేహాత్మ బుద్ధి లేని వాడికి దుఃఖం ఎక్కడుంది? దేహాత్మ బుద్ధి లేని వాడికి, మమకారం లేని వాడికి అసలు దుఃఖం ఏముంది? దుఃఖం వాడికి దుఃఖం అంటూ ఏమి లేదు. అసలు వాడికి దుఃఖం అంటూ ఏమి లేదు, అశాంతి కూడా ఏమి లేదు. మమకారం లేని వాడికి, శవబుద్ధి లేని వాడికి అసలు దుఃఖం అంటూ ఏమీ లేదు. ఇక్కడ భగవాన్ ఎవరో ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఈ దుఃఖంలో, ఈ లోకంలో చాలా దుఃఖం ఉంది, ఈ లోకంలో చాలా అశాంతి ఉంది, ఈ అశాంతికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. దీనికి అంటే దుఃఖ కారణం అనేది బయట దుఃఖం, వీడికి దుఃఖ కారణం అసలు లోపల ఉంది కానీ బయట ఏమీ లేదు. దుఃఖ కారణం నీకు నేను ఫలానా శరీరాన్ని నేను, ఫలానా మనస్సును నేను, ఫలానా వ్యక్తిని నేను అనే భావన ఉన్నవాడికి దుఃఖం. కానీ ఫలానా శరీరం నాది, ఫలానా మనస్సు నాది, ఫలానా పేరు నాది అనే భావం లేని వాడికి దుఃఖం అనేది కనపడదు. అసలు అడ్రస్ లేకుండా పోతుంది దుఃఖం. మీరు జపధ్యానములు చేసినంత మాత్రం చేత దుఃఖము పోదు. జపధ్యానములు అవసరమే, ఎందుకంటే మనోనాశనానికి, మనస్సును నశించడానికి జపధ్యానములు అవసరమే. అంచమాత్రం చేత దుఃఖము నశించదు. దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం ఏదైతే సత్యము కాదో అంతకాలము అది ఏదో దాని పట్ల సత్యత్వ బుద్ధి ఉంటే, అంటే అసత్యం పట్ల సత్యము కాదు ఒక బుద్ధి ఉంటే, అనాత్మ పట్ల ఆత్మబుద్ధి ఉంటే, మీరు ఎంతసేపు ధ్యానం చేసినా, ఎంతసేపు జపం చేసినా దుఃఖము నశించదు. నీకు ఎవరికైనా దుఃఖం ఉందేమో ఆలోచించండి, దుఃఖం లేకుండా అసలు కుటుంబం ఉండదు. దుఃఖం లేకుండా ఎంతో కొంత వ్యక్తి కూడా ఉండడు. దీని తాలూకు బయట కారణాల వల్ల మనకు ఏదో దుఃఖం వస్తుందేమో అనుకుంటున్నాం. బయట కారణాలు ఏమీ లేవు. మనలో ఉన్న అజ్ఞానమే, మనలో ఉన్న అవిద్యే, మనలో ఉన్న వ్యక్తి భావమే మన దుఃఖానికి కారణం. కానీ బాహ్య పరిస్థితులు కారణం అని మనం అనుకుంటాం, కానీ బాహ్య పరిస్థితులు కాదు అని ఇక్కడ రమణ సిద్ధాంతం అని చెప్పేది. నీ దుఃఖానికి కారణం నీ లోపల ఉంది, కానీ బయట ఏమీ లేదు. బయట ఏమీ లేదు అంచేత నువ్వు మనిషి. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, ఆనందం అనేది నువ్వు ఎక్కడ బయట వెతకవలసిన పని లేదు. ఆనందం అనేది ఎక్కడ బయట లేదు. అసలు ఉడికే ఉందని అనిపిస్తుంది. నీకు దేహబుద్ధి ఉండటం వల్ల, ఆత్మబుద్ధి లేకపోవటం వల్ల ఆనందం బయట ఉందని అనిపిస్తుంది. నువ్వు దేహాన్ని ఆత్మగా చూస్తున్నావు, ప్రపంచాన్ని ఆత్మగా చూస్తున్నావు. కానీ దేహము ఆత్మ కాదు, ప్రపంచము ఆత్మ కాదు. నువ్వు కానీ ఆత్మ కానిదాని పట్ల నీకు ఆత్మబుద్ధి ఉంది. ఆనందం ఆత్మలో తప్పించు, శాంతి ఆత్మలో తప్పించు, సుఖం ఆత్మలో తప్పించి ప్రపంచంలో ఎక్కడా ఏ వ్యక్తిలోని ఏ వస్తువులోని లేదు. ఆత్మ తప్పించి అంతా నీ మనోకల్పితమే. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. మీరు ఒకరిని చెడ్డవాడంటే ఆడి ఆడి మంచివాడు అని చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. మీరు ఒక మనిషిని మంచివాడంటే ఆడు చెడ్డవాడని చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఇవన్నీ మనస్సు యొక్క కల్పితములు. దీని గురించి మీరు కాలాన్ని పాడు చేసుకోవద్దు. వాడి మంచివాడు, ఈడి చెడ్డవాడు, ఆ మంచివాడు, అటువంటి తీర్పులు ఎవరి గురించి మీరు చెప్పొద్దు. అవన్నీ మీ మనోకల్పితములు. మీరు మంచివాడు అనుకున్న వాళ్ళు చాలామంది చెడ్డవాడు అనుకుంటారు, మీరు చెడ్డవాడు అనుకున్న వాళ్ళు చాలామంది మంచివాడు అనుకుంటారు. ఇలా తీర్పులు చెప్పొద్దు ఎవరి గురించి. గాంధీ గారిని జాతి పిత అంటే ఓ పెద్ద కవి జాతి పిత కాదు, ఆయన జాతి పీతని రాశాడు కవి. అంచేత అవన్నీ వదిలేయండి. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాస్తూ ఆ రామాయణానికి దానికి ఏదో ఏదో వృక్షం అని పెట్టాడు, అది నాకు గుర్తు రావటం లేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రామాయణం రాసి పొయిట్రీలో దానికి కల్పవృక్షం అని పేరు పెట్టాడు. రాముడు కల్పవృక్షం కాదు, వాడు విషమాడు. వాడికి పోటీగా ఇంకొకడు విషవృక్షం అని రాశాడు. ఒక అమ్మగారు రాసింది. రాముడు చాలా మంచివాడే, సీతమ్మ చాలా మంచిదే. సీతతోటి రాముడు కాపురం చేయటం కష్టం కాదు, రాముడితోటి సీతమ్మ కాపురం చేయటం కష్టం కాదు, తాగుబోతోళ్ళతోటి కాపురాలు చేయటం కష్టం. ఎవరో ఒక ఇద్దరు మంచివాళ్ళు చూపించి వాళ్ళు కాపురాలు బాగా చేసుకున్నారంటే సరిపోయిందే. ఆడవాళ్ళందరూ సీతమ్మల కింద ఉన్నారా, లేకపోతే మగవాళ్ళందరూ రాముడి కింద ఉన్నారా అని చెప్తే, రాముడు సీతమ్మతో ఇష్టంగా ఉన్నాడు, చేతి ఇద్దరు సత్పురుషులే, రాముడు ఇష్టంగా ఉన్నాడు, అది విశేషం కాదు. రాక్షసులతోటి సంసారం చేస్తూ మనసు నిదానంగా ఉంటే, మనసును బ్యాలెన్స్ బాగొట్టుకోకుండా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు. దుర్మార్గుల మధ్య కూడా ఉండి మనసు చెదరకుండా ఉండగలగాలి. శివుడు మెడ నిండా పాములు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాడు. అలాగే పుట్టింటికాడ కొంతమంది పుట్టింటికాడ సుఖపడరు, అత్తోరింటికాడ సుఖపడరు. కొంతమంది పుట్టింటికాడ సుఖపడతారు, అత్తోరింటికాడ కూడా సుఖపడతారు. కొంతమందికి పుట్టింటికాడ ముళ్ళకంపి, అత్తోరింటికాడ ముళ్ళకంపి. వాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగితే వాళ్ళ గురించి రాయండి. రాముడు సీతమ్మతోటి కాపురం చేయడం కష్టమా, సీతమ్మ రాముడితోటి కష్టమని ఇంకొక ఎవడో ఒక అమ్మగారు రాశారు. ఆయన రాముడు రామాయణ కల్పవృక్షం విశ్వనాథాచార్య గారు రాస్తే రామాయణ అది అది విషవృక్షం అని ఇంకొక అమ్మగారు రాశారు. మనం ఏం చెప్పలేము దాన్ని. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీకు ఈ నీతి శాస్త్రం అనేది యుగాన్ని బట్టి మారుతూ ఉంటుంది, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. పూర్వం ఎవరికైనా అమ్మాయిలకి రెండో పెళ్లి చేస్తే తప్పు అని వరకు అందరికీ రెండో పెళ్లి చేస్తున్నారు భర్త చనిపోతేనే. పూర్వం చాలా తప్పులు పట్టారు, ఇప్పుడు ఎవరో తప్పులు పట్టారు చేయమంటున్నారు. ఈ నీతి శాస్త్రం కూడా కాలాన్ని బట్టి మారుతుంది, కానీ ఇది కూడా నిజము కాదు. ఇక్కడ మీ మనస్సు ఆగనివ్వద్దని రమణ మహర్షి గారి బోధది. కాలాన్ని బట్టి నీతులు మారుతూ ఉంటాయి, ఇవన్నీ నిజాలా. కానీ నిజమైనది ఒకటే ఉంది, నిజం రెండుగా లేదు. నిజం అనేది ఒకటిగా ఉంటుంది, నిజం అనేది రెండుగా లేదు, నిజం అనేది ఒకటిగానే ఉంటుంది. ఆ ఉన్నది నీ భ్రమ, నీ హృదయంలో అసలు ఆనందం అనేది హృదయంలో, శాంతి అనేది హృదయంలో తప్పించి, ఆనందం అనేది హృదయంలో తప్పించి, సుఖం అనేది హృదయంలో తప్పించి సృష్టిలో ఎక్కడా లేదు అసలు. నీకు స్వరూప జ్ఞానం కలిగితే లోకం ఎక్కడుంది? స్వరూపం జరిగిన జ్ఞానం కలిగిన వాడికి లోకం ఎక్కడుంది? అంటే వాడికి లోకం లేదు అంటే వాడు లోకాన్ని చూడటానికి కాదు, లోకం తన స్వరూపానికి భిన్నంగా కనపడదు. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి, స్వరూప జ్ఞానం కలిగిన వాడికి లోకం తనకి మనకి లోకం వేరుగా కనిపిస్తాం. నేను వేరు అనుకుంటున్నాను, లోకం వేరు అనుకుంటున్నాం. అంటే లోకాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది, అంటే అది నన్ను చూస్తుంటే లోకానికి భయం వేస్తుంది. ఇంచేత లోకము నేను ఒకటైన సంగతి నాకు తెలియక, స్వరూప జ్ఞానం కలిగిన వాడికి నేను వేరు లోకం వేరు అనేటువంటి భేద బుద్ధి ఉండదు. అసలు అక్కడ ఎక్కడైతే భేద బుద్ధి ఉందో అక్కడ భయం తప్పదు. భయం తప్పదు, భయం తప్పదు, కోరిక తప్పదు. నువ్వు వేరు నేను వేరనే బుద్ధి ఉన్నంతకాలం భయం తప్పదు, కోరిక తప్పదు. అంచేత ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నీకు భేద బుద్ధి నశించే వరకు నిన్ను భయం వెంటాడుతూ ఉంటుంది, కోరిక వెంటాడుతూ ఉంటుంది. ఏమని భయం ఉంటే నష్టమేంటి, కోరిక ఉంటే నష్టమేంటని మీరు అడగొచ్చు. ఎక్కడ భయం ఉంటే అక్కడ దుఃఖం వచ్చేస్తుంది, ఎక్కడైతే కోరిక ఉంటే అక్కడ దుఃఖం వచ్చి తీరుతుంది. కోరిక నెరవేరితే అహంకారం, కోరిక నెరవేరకపోతే దుఃఖం. కోరిక నెరవేరిన వాడికి అహంకారం వెంటనే వచ్చేస్తుంది, కోరిక నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. అంచేది మనిషికి శత్రువు అంటూ ఉంటే కోరికే. అంచేది నువ్వు ఏమి కోరికలు ఏమి పెట్టుకోవద్దు, నీ ఒంటి మీద జరుగుతుంది. నీ ఒంటి మీద లేనిది రాదు, ఉన్నది వస్తుంది. అంటే దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది, దానికి చిరాగ్గా అసహనంగా అనుభవించవద్దు, ఇష్టంగా అనుభవించు, సహనంగా అనిపించు. ఇటువంటి ప్రారంభం నీకు రాబోయే జన్మలో రాదు అని శాస్త్రం యొక్క బోధ. ఎంత మన తల్లి కూడా మన తల్లి రుణం తీర్చుకోగలం కానీ శాస్త్ర రుణం తీర్చుకోలేం. ప్రతి శరీరానికి ప్రారంభం ఉంటుంది, ప్రారంభం లేకుండా శరీరం రాదు. ప్రారంభం లేకుండా శరీరమే రాదు. ప్రారంభం శరీరం వచ్చిందంటే ప్రారంభం ఉంటుంది. అంచేత నీ శరీరానికి ప్రారంభం అనిపించినప్పుడు చిరాగ్గా అనిపించదు, ఇసుగ్గా అనిపించవద్దు. అసహనం అసలే పనికి రాదు, అసహనం పనికి రాదు. ఆ ఉన్న ప్రారంభాన్ని ఇష్టంగా ప్రీతిగా అనుభవించే ఇటువంటి ప్రారంభం రాబోయే జన్మలో ఎదురవ్వదు. అది ఆందోళనగా అనిపించుకు, సహనంగా అనిపించు అని శాస్త్రం చెబుతంటే భగవాన్ ఏమన్నారండి, ఇదో కాబద్ధం అదో కాబద్ధం అన్నారు. ఇది శుభ్రంగా క్షవరం చేసేయటం. ఇది భగవాన్ ఏమన్నారంటే శాస్త్రము సహనంగా అనిపి, శరీరం ఒక అబద్ధం, ఈ అబద్ధానికి ఇంకొక అబద్ధాన్ని కల్పించారు, దీన్ని ప్రారంభం అన్నారు. శరీరం ప్రారంభం ఎవరికి, శరీరం పుట్టినదానికి ప్రారంభం కానీ పుట్టినదానికి ప్రారంభం లేదు. పుట్టిన వస్తువుకి ప్రారంభం ఏంటి, పుట్టిన దానికి ఉంటుంది. ప్రారంభం ఎవరికి, నీ శరీరానికి ప్రారంభం. అది నెంబర్ వన్ అబద్ధం. ఈ ఈ ఈ అబద్ధానికి ఇంకో అబద్ధం కల్పించారు ప్రారంభం అని. ఇది ఒక అబద్ధం, అది ఒక అబద్ధం. ఇది అబద్ధం అని తెలిస్తే నువ్వు సహనంగా అసహనంగా లేదు, అసలు ప్రారంభమే లేదు. ఈ శరీరమే అబద్ధం అని తెలిసినప్పుడు ఈ శరీరం మీద జరిగే సంఘటన అన్నీ కూడా అసత్యం అని నీకు అర్థమైనప్పుడు ఇంకా సాధమేలా, ప్రయత్నమేలా, దుఃఖమేలా, భయమేలా. ఇది నిజం అనుకుంటున్నావు కాబట్టి, ఈ ప్రారంభం నిజం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆందోళన చెందుతున్నావు. ఈ దేహం ఎంత అబద్ధమో ఈ ప్రారంభం కూడా అంతే అబద్ధం. నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆందోళనతో పనేముంది, నువ్వు ముళ్ళ కంపల మధ్యన ఉన్నా శాంతిగానే ఉంటావు. నువ్వు ముళ్ళ కంపల మధ్యలో ఉన్నా నువ్వు శాంతిగానే ఉంటావు. అంటే ఇక్కడ భగవాన్ సిద్ధాంతం ఏంటంటే, లోకంలో ఎక్కడ లోకం ఎక్కడ శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, నీ హృదయంలోనూ ఉంది. నువ్వు చేసే మొదటి తప్పు ఏమిటంటే, లోకంలో వెతుకుతున్నావు, ఎక్కడైతే శాంతి లేదో ఎక్కడైతే సుఖం లేదో అక్కడ వెతుకుతున్నావు. ఉన్న చోట వెతకటం మానేసేయి. బాహ్యముఖమైన మనస్సు గలవాడికే అశాంతి, కానీ అంతర్ముఖమైన వాడికి అశాంతి ఎక్కడుంది? నీ మనస్సును అంతర్ముఖం చేస్తే అశాంతి లేదు, బాహ్యముఖం చేస్తే అశాంతి. అంచేతన ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే, నీ హృదయంలో తప్పించి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ సుఖము లేదు. నువ్వు రూపబుద్ధి వదులుకో, నామబుద్ధి వదులుకో, వ్యక్తి భావన వదులుకో. నీ అశాంతికి వ్యక్తి భావనే కారణం, ఎక్కడ బయట కారణాలు అంటూ లేవు. ముందు వ్యక్తి భావనలోంచి నువ్వు నిష్కామ కర్మ చెయ్యి, ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, నువ్వు ఏ పని చెయ్యి, ముందు వ్యక్తి భావనలోంచి నువ్వు బయటకు రావాలి. వ్యక్తి భావనలోంచి బయటకు వచ్చే వరకు నీకు పునర్జన్మలు తప్పవు. నీకు సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, చావు పుట్టుకలే సంసారం. అంచేత నీకు ఆత్మ కాని, ఆత్మ కానిదానయందు, బ్రహ్మము కానిదానయందు నీకు ఆత్మ కానిదానందు ఆత్మబుద్ధి కలిగితే నీకు సంసారం వచ్చి తీరుతుంది. ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, అంచేత వివేకం పెంచుకో, విచారణ పెంచుకో, సత్యము అసత్యము మధ్యన తేడా తెలుసుకో. ఎవరు ఉన్నారని వారు ఆచార్యుల వారు అన్నారు కదా, ఎవరు నా వారు కాదు, నేను ఎవరి వాడిని కాదని నీకు అర్థమైతే నీకు దుఃఖమేలా. ఎవరు నా వారు కాదు, నేను ఎవరి వాడిని కాదు అనే విషయం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు దుఃఖమేం కారణం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే దుఃఖం వచ్చేస్తుంది, మీ ఇంటి పక్క వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినా నీకు దుఃఖం రాదు. ఏం చేత ఈ శరీరం నాదనుకోవటం వల్ల ఈ శరీరంతో సంబంధించిన వాళ్ళు వాళ్ళు నా వాళ్ళని ఇలా అనుకోవటం వల్ల ఆ మమకారంలోంచే దుఃఖం ప్రారంభమవుతుంది. సంసారానికి కూడా పునర్జన్మకు కూడా మమకారమే కారణం. అంచేది మమకారం లేని వాడికి దుఃఖంతో పని లేదు, అశాంతితో పని లేదు. అయితే నీకు మమకారం ఎందుకు వస్తుంది? అజ్ఞానంలోంచి వస్తుంది, అవిద్యలోంచి వస్తుంది. నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవటం వల్ల, నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవటం, నువ్వు కానిదాన్ని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, దాని అదే అవిద్య కారణం. అవిద్య నశించే వరకు నిన్ను మమకారం విడిచిపెట్టదు, అహంకారం విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు. నీ లోపల అవిద్య ఉంది, ఆ అవిద్యను నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, అదే సాధన. అవిద్య నాశనం అవ్వాలంటే ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండాలి, గురువు పట్ల భక్తి కలిగి ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి నీకు సహాయ సహకారములు అందిస్తుంది, నీ ప్రయత్నంతో పాటు వాళ్ళ సహకారం అందిస్తే అవిద్య నశిస్తుంది. అవిద్య ఎప్పుడైతే నశించిందో నువ్వు కానిదాన్ని నువ్వు అనుకునే బుద్ధి పోతుంది. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన అశాంతే. దేహం ఉంటే సుఖం, దేహం పోతే సుఖం. అంటే ముక్తి అంటే మన శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు, దేహం ఉండగా కూడా మోక్షం పొందవచ్చు. ఆ మోక్షం అలా కంటిన్యూ అయిపోతుంది, దేహం పోయిన తర్వాత కూడా. దేహం ఉండగా వాడు మోక్షానుభవం ఉంటుంది, జీవన ముక్తులు అంటారు. దేహం పోయిన తర్వాత కూడా వాడికి మోక్షానుభవం కంటిన్యూ అయిపోతుంది, దాన్ని విదేహ ముక్తి అంటారు. ముక్తి సమానమే, దేహం ఉండగా ముక్తి, దేహం పోతే ముక్తి. వాడు దేహం ఉండగా ముక్తి సంపాదిస్తే శరీరం పోయినాకనా ముక్తి కంటిన్యూ అయిపోతుంది. అదే నిత్యము, అదే సత్యము, అదే ట్రూత్. దానికంటే ముక్తి కంటే అందమైన విషయం లేదు, ముక్తి కంటే సౌందర్యమైన విషయం లేదు. అందుకే ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్ అంటారు. సత్యము కంటే మించిన సౌందర్యమైంది లేదు, సౌందర్యం కంటే మించిన సత్యమైంది లేదు. అది భౌతికమైన సౌందర్యం కాదు. అసలు ఇంకోటి, మీరు ఆత్మజ్ఞానం సంపాదిస్తే, మీరు ఆత్మజ్ఞానం కనుక సంపాదిస్తే మీరు అనుభవించే ఆనందాన్ని, మీరు అనుభవించే సుఖాన్ని, మీరు అనుభవించే శాంతిని చూసి దేవతలు కూడా మీ మీద అసూయపడతారు. అట్టిగా అష్టం అంచేది. మీరు సత్యాన్వేషంలో ఉండండి, ఈ నీతి శాస్త్రాలు గొడవలోకి వెళ్ళకండి. ఏళ్ళ మంచిదే రేపు చెడ్డ అంటారు, ఏళ్ళ చెడ్డదే రేపు మంచి అంటారు. రాజ్యాంగాలే 90 రకాలుగా మార్చేస్తున్నారు కదా అని చెప్పి మళ్ళీ ఆ గొడవలోకి జడ్జిమెంట్ గొడవలోకి వెళ్ళకండి. మీరు సత్యాన్ని ఆనందం ఎక్కడుందంటే సత్యంలో ఉంది, సుఖం ఎక్కడుందంటే సత్యంలో ఉంది అని చెప్పి దాని పట్లే మీరు దాని పట్లే అలా ఉంచేయండి, అలా ఉంచేయండి దాని పట్లే మీరు ఆ సత్యాన్వేషణలోనే బుద్ధి పెట్టండి. సత్యాన్వేషణమే మీ జీవితాన్ని అంతా సత్యాన్వేషణ కోసమే వెచ్చించండి. నువ్వు చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో ఉండాలి, కపటం పనికి రాదు. రామకృష్ణ పరమహంస గారు ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటంటే ఆయన మాటలో కానీ చేతలో కానీ ఎక్కడ కపటం లేదు, మాటలో కపటం లేదు చేతలో కపటం లేదు. నువ్వు చేసే సాధన ఎందుకు సక్సెస్ అవ్వటం లేదు? సాధన చేస్తున్నావని మీరు అంటున్నారు కదా, మరి ఎందుకు సక్సెస్ అవ్వటం లేదు మీరు చేసే సాధన? మీరు చేసే ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదు. అది వ్యామన్ అన్నాడు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేదా, విశ్వదాభిరామ వినురవేమ అంటే మనకు హృదయపూర్వకంగా మనం చేయటం లేదు. అన్నీ లాంఛనాలే, అన్నీ లాంఛనాలే. అక్కడ మన హృదయం ఉండదు, హృదయం తాలూకు స్పందన ఉండదు. అది గీతలో చెప్పాడు, ఏ భక్తులంటే నాకు బాగా ఇష్టం, ఎవడైతే లోకాన్ని భయపెట్టడం, లోకాన్ని చూసి ఎవడైతే భయపడడం అట్టి భక్తుడు నాకు ప్రియపాత్రుడు. ఇది వెరీ క్లోజ్ టు మీ, ఇది నియర్ టు మీ అండ్ ఇది డియర్ టు మీ. ఎవరు లోకాన్ని భయపెట్టరో, కొంతమంది సమాజాన్ని చూసి లోకాన్ని చూసి భయపడతా ఉంటారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళు ప్రతిదానికి భయం. వాళ్ళు హృదయపూర్వకంగా ఏ పని చేయరు. కొంతమంది భయం వల్ల మంచి పని చేస్తారు, కొంతమంది ఏదైనా మంచి పని చేసిన భయం వల్ల చేయొచ్చు. 10 మంది చేస్తున్నారు మనం చేయకపోతే ఎలాగైనా చేయొచ్చు. ఈ గౌరవం కోసం కొంతమంది చేస్తారు, పని కోసం కాకుండా గౌరవం కోసం కొంతమంది పని చేస్తారు. ఎందుకు అయ్యా, నీకు పనిలో ఆనందం కనిపించకపోతే అది ఒక పని, కర్మ. మీరు తర్వాత మోక్షం, మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో నీకు ఆనందం కనిపించకపోతే అది పని కాదు, కర్మ. చేసే పని ఆనందంగా చెయ్యాలి కదా, చేసే పని శాంతిగా చెయ్యాలి కదా. విసుగ్గా చేస్తే ఎలాగా, అసహనంతో చేస్తే అసహనం వల్ల మనిషి ఏది సాధించలేడు. మీరు పని చేస్తున్నారు విసుగ్గా చేస్తారనుకోండి, ఏదో మనకి ఈ ప్రారంభం వచ్చినా అలా చేస్తారనుకోండి, అది కర్మ అవుతుంది కానీ ఆనందం అవ్వదు. చేసే పనిలో మీకు ఆనందం చూడాలి. మీరు చేసే పనిలో కర్తృత్వం లేకుండా చెయ్యాలి. భగవంతుని మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం ఈ పని చేస్తున్నామనే భావనతో చెయ్యాలి. భగవంతుని మీకు అవకాశం ఇవ్వకపోతే ఆ పని ఎలా చేయగలరు మీరు? ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి చేస్తున్నారు. సొమ్మంతా ఈశ్వరుడిదే, ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిదే. ఆ ఈశ్వరుడే మనం, ఆ ఈశ్వరుడు మనకు మన ప్రారంభానికి ఎంతైతే కేటాయించాడో ఐశ్వర్యం అంతే వస్తుంది. కానీ అందుకంటే ఎక్కువ రాదు తక్కువ రాదు, ఆశ పెట్టడం వల్ల ఎక్కువ వచ్చేది, ఆశ లేకపోవటం వల్ల తక్కువ వచ్చేది. మన దేహ ప్రారంభానికి ఎంతైతే కేటాయించారో అంతే వస్తుంది ఐశ్వర్యం కూడా. ఐశ్వర్యం కాదు ఏదైనా అంతే అంచేది. ఇవన్నీ అసత్యమే. ప్రారంధం దేహమే సత్యము కానప్పుడు ప్రారంధము సత్యం ఎలా అవుతుంది? ప్రారంధం సత్యము కాదు. మీరు మీ చెవులు లోకానికి అమ్ముకోవటం ఎందుకన్నారు భగవాన్? మీకు 2 చెవులు ఉన్నాయి కదా, మీరు ఈ శాస్త్రాన్ని వింటం మానేసి లోకానికి అమ్ముకుంటారా చెవులకిని? ఈ 2 చెవులని లోకానికి అమ్ముకుంటారా? ఎంతసేపు లోకం కూడా వింటాం చెవులతోటి, ఇంకో పని లేదు. లోకానికి సంబంధించిన ఏ వార్త మీరు విన్నా మీకు అందులో దోషం ఉందన్న సంగతి మీకు తెలియటం లేదు. మనకు బుద్ధి లేవు, మనకు బుద్ధి లేకపోవటం వల్ల లోకం గొడవలు నిరంతరం వినటం వల్ల ఎవరికి మైండ్ పొల్యూట్ అయిపోతుందని తెలియటం లేదు మీరు. అది మంచి వార్తలు అనవండి, చెడ్డ వార్తలు అవనవండి. శాస్త్రాన్ని సంపాదన శాస్త్రాన్ని వదిలేసి మీరు లోకం గొడవలు, అది చెడ్డ గొడవలైనా మంచి గొడవలైనా అందులో కొంత అందులో ఎంతో కొంత దోషం ఉంటుంది. శబ్దములు అనే దోషం ఉంటుంది, అది ఆ మాటలో దోషం ఉంటుందని తెలియక మీ రెండు చెవులు లోకానికి అమ్మేసుకుంటున్నారు. ఆ చెవులు మీరు కాదు, లోకానికి అమ్మేసుకుంటున్నారు. ఇక మీకు జ్ఞానం ఏంటి? మీరు లోకం లోకానికి సంబంధించిన విషయం చెప్తే మీరు ఆనందంగా ఉంటున్నారు, కానీ ఆత్మజ్ఞానం గురించి చెప్తా అంటే మీకు ఆనందమే కలగటం లేదు, శాంతి కలగటం లేదు, సుఖం కలగటం లేదు. ఏం చేత మీ చెవులు రెండు అమ్మేసుకున్నారు లోకానికి? ఆ లోకానికి సంబంధించిన మాటల్లో ప్రతి మాటలోనూ దోషం ఉంటుంది. ఆ దోషం వల్ల మన మైండ్ పొల్యూట్ అయిపోతుంది. అంచేది నువ్వు చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో చెయ్యాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి. చేసేది హృదయపూర్వకంగా చెయ్యాలి. అంచేత నీకు వ్యక్తిభావంలోనే నువ్వు నీకు దుఃఖం ఉంది, కానీ వ్యక్తిభావం లేని వాడికి దుఃఖం అనేది లేదని లేదు. అన్ని సమస్యలు నీకు వ్యక్తిభావం ఉంటే సమస్యలు ఉన్నాయి, వ్యక్తిభావం లేకపోతే ఏ సమస్యలు లేవు. వ్యక్తిభావం అంటే నీకు అర్థం వచ్చింది కదా. ఒక శరీరానికి ఒక హద్దులు లేని, పరిమితులు లేని ఆత్మగా ఉన్న మిమ్మల్ని దేహానికో మనస్సుకో పరిస్థితికో ఏదో దోణ కట్టాడు కట్టేసినట్టు ఏదో కొన్ని పరిస్థితులకి మిమ్మల్ని మీరు కట్టేసుకుంటే మీకు వ్యక్తిభావన కలుగుతుంది. వ్యక్తిభావన అనేది నిజం కాదు, కల్పితం. అది కొంత విచారణ చేస్తే పత్తా లేకుండా పోతుందని సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకున్నా నేను జపం చేస్తాను, జపం చేస్తానండి, జపం చెయ్యండి. ముందు అన్నింటికంటే అసలు మీకు ప్రాపర్గా సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అవ్వాలి కదా. సబ్జెక్ట్ ప్రాపర్గా అండర్స్టాండింగ్ అవ్వకపోతే మీరు జపం చేసినా మీరు అనుకున్న రిజల్ట్ రాదు. అంటే దుఃఖం నీ లోపల ఉన్నప్పుడు మా అత్తగారు మంచిది కదండి, మా మేనత్త మంచిది కదండి, వాళ్ళ వల్ల నాకు దుఃఖం వస్తుంది, వీళ్ళ వల్ల నాకు దుఃఖం వస్తుంది అని చాలామంది అనుకుంటారు. అసలు వాళ్ళు బయట వాళ్ళ వల్ల నాకేదో దుఃఖం వచ్చేస్తుందని మీరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఉండి ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడిని మీరు, ఆ దుఃఖపడేవాడు ఎవడో వాడిని విచారణ చేస్తే నీకు బయట కారణాలతో సంబంధం లేకుండా మీకు దుఃఖం తెగిపోతుంది. మీరు దుఃఖం లేని స్థితికి, విషాదము లేని స్థితికి, అంటే ఆనందమయ స్థితికి వచ్చినప్పుడు, మీరు ఎదిగి వచ్చినప్పుడు బయట కారణాల వల్ల మీకు దుఃఖం వస్తున్నట్టుకి వస్తున్నప్పటికీ దుఃఖ స్పర్శ కూడా మీకు ఉండదు. అసలు ఆ కారణాల కానీ వాళ్ళు ఏదో మనల్ని కష్టపెట్టేస్తున్నారు కానీ తలంపు కూడా లేదు, ఉండదు నీకు వ్యక్తిభావం లేనప్పుడు. అలా గుర్తింపే ఉండదు నీకు. అసలు అంటే ఇక్కడ బెరం, ఇక్కడ చెప్పేది ఏంటంటే జీవుడికి ఆత్మకి స్వరూపంలో భేదం లేదు. అంటే స్వరూపంలో భేదం లేదు కాబట్టి ఆ భేదం లేని స్థితి మీకు అనుభవంలోకి వచ్చే వరకు సంసారం తప్పదు. ఇక్కడ లాజిక్ ఇది, సంసారం తప్పదు మీకు. ఇప్పుడు మీకు బయట కారణాలు అన్నీ బాగున్నాయనుకోండి, ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు బయట కారణాలు మీకు అన్నీ బాగున్నాయనుకోండి, బయట కారణాలలో మీకు సంతోషం వచ్చేస్తాను, ఇంటి నిండా మీ ఆయన మంచి అని అనుకోండి, ఇంటి నిండా రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు ఏదో మీకు కావలసిన బట్టలు అవి కొని తెచ్చేసుకుంటున్నారు, ఇంటికాడ పడేసుకుంటున్నారు అనుకోండి, మీ ఇంటికాడ పరిస్థితులు బాగున్నాయనుకోండి, అప్పుడు వాటి వల్ల సంతోషం వస్తాననుకోండి, అది ఎంతకాలం ఉంటుంది? మీరు ఎంతకాలం ఉంటారో ఈ సంతోషాలన్నీ నిజమా అంటున్నారు భగవాన్. అది ఆ బయట కారణాల వల్ల వచ్చే సంతోషం అని చెప్పి ఉంటుంది, ఒకవేళ మీరు అని చెప్పి ఉంటారు. ఇక్కడ నీకు డబ్బు ఉందనే బజార్లో వస్తువులు అనేవి కొనేసుకునే డబ్బు ఉందనే ఏమైనా 1000 ఏళ్ళు బతుకుతారు ఇక్కడ? ఆ బయట కారణాలు అయ్యేం చేపు ఉంటాయి, మీరేం చేపు ఉంటారు. అవి బాగుండగా మీరైనా వెళ్ళిపోవచ్చు, మీరు బాగుండగా అయ్యైనా వెళ్ళిపోతాయి. మరి అంతే కదా, 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు సంపాదించి వరుస పెట్టి మధ్యన దివాళాలు తీసేశారు కదా అందరమే. ఇవన్నీ నిజమయ్యి ఒకవేళ మీరు నిజమనుకున్నా ఎంతసేపు ఉంటాయి? మీరు మందబుద్ధులు కాబట్టి నిజమనుకుంటున్నారు, మందబుద్ధి కాబట్టి నిజమని నిజమైతే మటుకు అవి నిలబడతా, అవి ఉంటే మటుకు మీరు ఉంటారా? మీరు కుటుంబ పరిస్థితులు బాగున్నాయని 1000 ఏళ్ళు ఉంటాయా మీ శవాలు? ఒకవేళ నిజంగా మీరు ఆరోగ్యంగా ఉన్నా అవన్నీ నిజంగా ఉంటాయా? ఎప్పుడు రోజులు ఒక రకంగా ఉంటాయా? అది నిజం కాబట్టి, అది నిజం కాదు కాబట్టి నిజమైతే సమానంగా ఎప్పుడు ఉంటుంది కదా, నిజం కాని ఎలా ఉంటుంది సమానంగానే? అందులోనే ఆ నిజం కాని విషయం మీకు బట్టబయలు అవుతుంది ఏదో ఒక రోజునే. ఇవన్నీ అల్పత్వాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రేమల్లో, ఈ దోమల్లో, ఈగల్లో ఇవన్నీ అల్పత్వాలు స్వల్పత్వాలు. ఇది మన పెట్టి మైండెడ్ వల్ల ఇలా అంతమే మనకు అనిపిస్తుంది. మనం ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం మానేసి, అంటే మన హృదయంలో ఉన్న బంగారాన్ని వదిలేసి రోడ్డు మీద ఉన్న గాజు పెంకులు వెతుక్కోవడానికి తిరుగుతున్నాం. అంచేది నీకు ఇది ఒకవేళ నిలబడదు, బయట కారణాలు బయట పరిస్థితులు అన్నీ బాగున్నా ఇవన్నీ నిలబడవి. అయ్యుంటే నువ్వుంటే అయ్యి ఉండవు కొంతకాలానికి. ఇవన్నీ నిలబడే టికెట్లు కాదు. మొన్న ఎవరింటికి వెళ్ళామండి మేము, ఆయన భార్య ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆయన సంసారం బాగుంది, ఆయన భార్య పోయారండి, ఇప్పుడు ఆయన సంసారం బాగుందండి. వాళ్ళ మనవరాలు పెళ్లికి నేను పిలిస్తే వెళ్ళానండి. ఏదో వైపు నాన్నగారు చూశారని మేడ కట్టాను, అది బాగుంది, మనమ్మ ఆవిడకి చూసుకోవడానికి లేదంటున్నాడు ఆయన. అంటే మేడ చూసుకోకుండా చచ్చిపోయిందని మా ఆవిడ ఉన్నప్పుడు పెంకింట్లో ఉండేవాళ్ళు. నాన్నగారు ఇప్పుడు మేడ కట్టేశారని మా ఆవిడ మేడ చూసుకోకుండా చచ్చిపోయింది అంటున్నాడు. ఏది చూసుకోవడానికి దానికి పాపం లేదన్న ఆనందం లేదంటున్నాడు ఆయన. అంటే ఆనందం వచ్చేసినేమో అనుకుంటున్నాడు ఆయన పిల్లలకి ఈ మేడ చూసి. మేము ఈ మధ్యన మేడ కట్టుకుందామంటే పంతులు కట్టడం అవుతాడు కదా మమ్మల్ని. మేము మేడ చూసి ఆనందించుకుందామంటే ఆ రాలింగ్ సిద్ధాంత్ గారు అంటున్నారు, ఏమంటే మీరు ఇప్పుడు ఇల్లు బాగుంది, పెంగిటిల్లు బాగుంది, మీరు బాగున్నారు, బలవంతా అన్నాయి, ఇల్లు పడగొట్టేసి మేడలో ఉండవలసిన పని ఏంటంటున్నారు, కట్టుకొని ఉండదు వద్దంటున్నారు. మేము మేడ చూసి ఆనందిద్దాం మాకంటే బ్రాహ్మణులు చెడగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు పడిపోయేలా లేదు, మీరు అందరూ బాగున్నారు, బలవంతాన్ని ఇల్లు పడగొట్టేసి మీకు మేడ ఏంటండి, దేనికోసం మేడ అంటున్నారు? ఇప్పుడు ఇల్లు పడిపోయే పరిస్థితిలో ఉందనుకోండి, మేడ పడగొట్టేసి మేడ కట్టుకోవచ్చు అంటే మీరు ఇలాగే పడి ఉన్నాడంటున్నారు, మేడ వద్దంటున్నారు, మాకు కట్టుకుందామని కట్టుకునే ఉంటాడు. దేనికోసం మేడ మీకు అంటున్నారు, ఇలాగే పడి ఉండంటున్నారు. ఏ పెంచుకుంటులే ఉండలేకపోతున్నారా అంటున్నారు. బాగుంది కదా ఇప్పుడు, పెంకుటిల్లు పడిపోయేలా లేదు, బాగుంది, ఇల్లు అంతా చూశాను నేను. ఆ రాలింగ్ సిద్ధాంత్ గారు అంటున్నారు, దేనికి పడగొట్టుకోవడాలు ఏంటి, కట్టుకోవడాలు ఏంటి, దేనికి, ఎవరి కోసం అంటున్నారు? నేనేం మాట్లాడలేదు ర్యాలింగ్ సిద్ధాంత్ గారి దగ్గర, నేనేం మాట్లాడలేదు. ఎంచేదంటే నేను నేడ కట్టుకున్నా జిన్నూరులో ఉండేది లేదు, పెంకుటిల్లులో ఉన్నా జిన్నూరులో ఉండేది లేదు కొంతకాలానికి. నేను ర్యాలింగ్ సిద్ధాంత గారితో చర్చించలేదు. ఎంచేదంటే నేడ కట్టుకున్నా అక్కడ ఉండేది లేదు, కట్టుకోకపోయినా అక్కడ ఉండేది లేదు. ఒక 4 గంటలు నేను అక్కడ జిన్నూరులో ఉండేది లేదు, కట్టుకోకపోయినా అక్కడ ఉండేది లేదు. అంచేత నేను చర్చి వదిలేశాను దాని గురించి. మరి అక్కడ ఉండేది లేదు కదా. మన అంటున్నారు మా ఆవిడకి పాపం వెళ్ళిపోయిందండి ఈ మేడ చూసుకోకుండా. అంచేది నువ్వు ఈ రకమైన సంతోషాలు ఎంతకాలం పొందుతావు? ఏదో మేడ ఉందని అది ఉందని బంగారం ఉందని ఇది ఉందని దాన్ని ఇంట్లో గొడవలు చూసి బయట గొడవలు మా ఆయన మంచి ఆయనని కొంతమంది అంటూ ఉంటారు. మా ఆయన చాలా బుద్ధిమంతుడని ఈ రకంగా ఈ రకమైన విషయాలు చూసిన ఈ రకమైన సంతోషాలు నువ్వు పొందలేవు. వీటి మీద ఆధారపడకు. మీ ఆయన మంచి ఆయన అయితే మంచి ఆయనగా ఉంచను. అలా అలా ఉంచు. నేను ఎత్తిమే పెట్టుకు తిరక్కు. మీ ఆయన మంచి ఆయన అయితే ఉంచు. మంచోడికి మంచివాడే అలా ఉంచు. అంతేకాని నీ విచారణ గడ్డురా, నీ విచారణ గడ్డురానివ్వకు. నీ ఆయన నీ తిరిగి పెట్టుకుని తిరుక్కో. నీ శరీరంతో నీ విడిపోయినప్పుడు మీ ఆయనతో ఎంతకాలం ఉంటావు నువ్వు? అసలు నీ శరీరమే నీది కాదు. ఏదో రోజు నీ శరీరంతో విడిపోతావు నువ్వు. నీ శరీరం నీ శరీరమే నువ్వు కానప్పుడు మీ ఆయన నీ వాడు ఎలాగవుతాడు? శరీరాన్ని బట్టే కదా ఆయన. శరీరం పోయిన తర్వాత ఇంకా ఆయన ఎవడున్నాడు? కాదు, మీ ఆయన బుద్ధిమంతుడు అయితే అలా ఉండనివ్వండి, మంచిదండి. మీరు అస్తమానం ఆయన బుద్ధిమంతుడు అని పాడైపోతాడండి. ఉరికే మీ మంచి మంచివాడైతే అలా మనసులో ఉంచుకోండి. మంచిది మంచివాడైతే మంచి మంచిదే కదండి. అది ఊరే ఎక్కండి మీరు. అది దాని గురించి తలంపులు కూడా అనవసరం అండి. మంచివాడైతే మంచివాడని మనసులో ఉంచుకోండి, సరిపోతుంది. దాని గురించి టాకింగ్ అనవసరం అండి. మీరు కూడా నిండుగా ఉండాలి, గంభీరంగా ఉండాలి. తేలిక మనుషుల కింద ఉండకూడదండి. మీరు నిండుగా ఉండాలి, గంభీరంగా ఉండాలి, మెజెస్టిక్గా ఉండాలండి. అంతేగా తేలిక స్వభావం కింద పనికి రాదండి. తేలిక స్వభావం పనికి రాదు. అంచేది ఈ బయట గొడవల నుంచి నీకు సంతోషం వచ్చినది నిలబడేది కాదు అయ్యా. ఏనాటికైనా దుఃఖం కింద మారిపోతున్నది. అంచేది నువ్వు ఏదిగా ఉన్నావో ఈ బయట గొడవల్లో జల్లకు నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంచేత నీకు మరొక పేరే ఆనందము, నీకు మరొక పేరే సత్యము, నీకు మరొక పేరే సుఖము, నీకు మరొక పేరే శాంతి, నీకు మరొక పేరే మరణం లేని స్థితి. దాన్ని అందుకోవటం మానేసి ఎందుకు అయ్యా ఈ రోడ్ల మీద ఉన్నటువంటి గాజు పెంకులు పెంకు మొక్కలు ఎత్తుక్కుంటావు నువ్వు? యువర్ రియల్ నేమ్ ఈజ్ ట్రూత్, యువర్ రియల్ నేమ్ ఈజ్ బ్లిస్. ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేదు. ఆనందం అంతా నీ లోపలే ఉంది. అంటే ప్రపంచంలో ఆనందం ఉంది, ప్రపంచంలో ఏదో ఉంది అని మనకి ఎందుకు అనిపిస్తుందంటే దేహము లేదనే బుద్ధి ఉండటం వల్ల ప్రపంచంలో ఏదో ఉంది అనిపిస్తుంది. గౌతమ బుద్ధుడు అన్నాడు, ఏముందబయ్యా ఈ లోకంలో? ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా రాగద్వేషములు తప్పించి కామక్రోధములు తప్పించి ఏముంది ఈ లోకములు అన్నాడు గౌతమ బుద్ధుడు. ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా అక్కడ కామక్రోధములు రాగద్వేషములు తప్పించి ఏమున్నాయి చెప్పండి అని చెప్పాడు. చెప్పలేము ప్రారంభం. జపాన్ లాంటి మూడో ఆర్థిక పెద్ద దేశం అయినటువంటి జపాను ఇలా బెగ్గింగ్ స్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఆ భూకంపాలు ఆగుతాయంటే ఇంకా ఆగిదిలో లేవు. బాగున్న పార్టీని కూడా కొట్టేసేలా ఉంది. బంగారం అమ్ముకున్న చోట మళ్ళీ పిడకలు అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత ధనవంతులంటే మన దేశంలో తయారయ్యే రెయ్యలు సగం రెయ్యలు వాళ్ళు ఎత్తినేస్తారు. రెయ్యలు మనం కొనుక్కి తినలేము ఇక్కడ. ఉడికే కళ్ళతోటి చూసి సంతోషించవలసిన రెయ్యలు అండి. కళ్ళతో మనం కొనుక్కి తినటానికి అవకాశం లేదు. చాలా పెద్ద రేట్లండి రెయ్యలు. కళ్ళతోటి చూసి ఆనందించి వదిలేయాలండి. అంటే మనం కొనలేము కదండి ఆ రెయ్యలు. వాళ్ళైతే జపాన్ వాళ్ళైతే సగం రైలు తినేస్తున్నారని అంత ధనవంతులు వాళ్ళు. అటువంటి వాళ్ళు సడన్గా భేదవాళ్ళు అయిపోయారు. దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్. నథింగ్ ఈజ్ వాల్మీకి చెబుతాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ ది డెస్టినీ. నీ దేహానికి సంబంధించినంతవరకు నీ ప్రారంభంలో అది ఉంటే మంచి ప్రారంభమైనా చెడ్డ ప్రారంభమైనా, చెడ్డ జరగవలసి ఉంటే చెడ్డ, మంచి జరగవలసి ఉంటే మంచిది, ఎవరు ఆపు చేయలేరు. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఇది వ్యవహారికంగా శాస్త్రం చెప్పిన సిద్ధాంతం, వాల్మీకి చెప్పిందండి ఆ సిద్ధాంతం. నీ ప్రారంభం మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా అది నీ కానప్పుడు దాని గోళంటే రమణ మహర్షి అంటాడు లేటెస్ట్ టెక్నాలజీ. వాల్మీకి ఏమన్నాడంటే రామాయణంలో ప్రారంభం ఏది ఉంటుంది తప్పదు, రాముడి ప్రారంభం ఎలా ఉందో అది నాలుగు విద్యాడు తప్పించలేదు మనం. అది చెబితే భగవాన్ ఏమంటారంటే అండి, అది మంచి ప్రారంభం అవ్వచ్చు చెడ్డ ప్రారంభం అవ్వచ్చు, దేనికి ప్రారంభం దేహానికే కదా. ఆ దేహము నువ్వు కాదని నీకు తెలిసినప్పుడు ఆ ప్రారంభం కూడా నీకేంటి, మంచి అయినా ఏమి లేదు చెడ్డ అయినా ఏమి లేదు, డ్రీమ్ స్టఫ్, 100% డ్రీమ్ స్టఫ్. నీకు స్వప్నాలు వస్తున్నాయి, ఒకసారి మంచి స్వప్నాలు వస్తాయి, ఒకసారి చెడ్డ స్వప్నాలు వస్తాయి. మెలకు రాగానే అది అబద్ధమే ఇది అబద్ధమే. ఈ జీవితంలో జరిగే సంఘటనలన్నీ కూడా నీకు అనుకూలంగా జరిగినా ప్రతికూలంగా జరిగినా వాస్తవంలో అన్నీ అబద్ధాలే. ఈ అబద్ధాలను చూసి నీకు దుఃఖమేలా భయమేలా అశాంతేలా. అంటే మిమ్మల్ని మీరు మీరు ఎవరో మీకు తెలియకపోవటం వల్ల అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, క్షోభ వస్తుంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఏమంటున్నారంటే మన ఇండియాలో కూడా పెచ్చోళ్ళు ఎక్కువైపోతున్నారు, హాస్పిటల్ తక్కువైపోతున్నారు, ఎక్కువ కట్టిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు అమెరికాలో కూడా పెచ్చోళ్ళు ఎక్కువే. చాలామంది ఏమనుకుంటారంటే అమెరికాలో గొప్ప డబ్బు ఉంది, ఎంత డబ్బు ఉంది అంతమంది పెచ్చోళ్ళు ఉన్నారు అమెరికాలో. అయితే మన పెచ్చోళ్ళకి అమెరికా పెచ్చోళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు అబద్ధం చెప్పరు అమెరికా పెచ్చోళ్ళు. ఫలానా కారణం వల్ల మాకు ఈ పెచ్చు వచ్చిందని ఫోన్లో చెప్పేస్తారు. మన పిచ్చోళ్ళు మనకి అబద్ధం చెప్తారు. అబద్ధం ఎందుకు చెబుతారంటే వాళ్ళకి సమాజంలో గౌరవం పోతున్నాను. ఆ డాక్టర్ దగ్గర కూడా అబద్ధాలు చెబుతారు. అమెరికా పిచ్చోళ్ళు అబద్ధాలు చెప్పరు, కరెక్ట్గా చెప్పేస్తారు డాక్టర్ దగ్గర. ఇండియా పిచ్చోళ్ళు అందరూ అబద్ధాలు చెప్తారు, అంటే గౌరవం పోతున్నామని ఉద్దేశం మీద అలా చెబుతారు. ఇప్పుడు పిచ్చోళ్ళ సంఖ్య అది సామాజిక ప్రాబ్లమ్స్ అవనండి, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అవనండి, సమాజంలోంచి వచ్చే ప్రాబ్లమ్స్ అవునండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవునండి. కారణం ఏదైతే అది వదిలేన మనకి. ఇప్పుడు ఇండియాలో కూడా హాస్పిటల్ సరిపోవటం లేదు పెచ్చోళ్ళకి. కొంతమంది కారణం లేకుండా ఉద్రేక పడుతూ ఉంటారు, అది ఒక రకమైన పెచ్చోళ్ళనండి. అంటే హాస్పిటల్లో పెట్టి పెచ్చోళ్ళు కాదండి, ఇంకా హాస్పిటల్లో పెట్టే వరకు ముదరలేదండి అది. కొంతమంది ఏ కారణం ఉండదు ఉద్రేకపడిపోతూ ఉంటారండి. కారణం ఏముండదండి, ఉరికే ప్రతి మాటకు ఉద్రేకపడిపోతూ ఉంటారండి. ఆ ప్రాబ్లం ఫేస్ చేయరండి. వాళ్ళు అన్నమాట మనం నో అంటే వాళ్ళకి ఉద్రేకం వచ్చేస్తున్నది. ఎందుకు వాళ్ళు నో అంటున్నారని మనం అర్థం చేసుకోమండి. అది డిస్కషన్ ఉండదండి ఇక్కడ. మోర్ అండర్స్టాండింగ్ ఇస్ రిక్వైర్డ్ భగవాన్ అంటాడు అది. మోర్ అండ్ అండర్స్టాండింగ్ ఇస్ రిక్వైర్డ్. నువ్వు అన్నమాట ఎవరైనా కాదంటే, వాళ్ళు అన్నమాట నువ్వు కాదంటే, ఎందుకు కాదంటారో దానికి సంబంధించిన అవగాహన మీకు పెరిగితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మోర్ అండ్ మోర్ అండర్స్టాండింగ్ ఇస్ రిక్వైర్డ్. మీ పక్కన కూర్చున్న వాళ్ళకి మీకు ఏదైనా పేచీ వచ్చిందనుకోండి, మీరు కూర్చుని ఎందుకే వచ్చింది ఈ పేచీ అసలు, దాని అండర్స్టాండింగ్ పెంచుకోవటం వల్ల బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అండి, బయట వాళ్ళకి అక్కర్లేదండి. ఇంట్లో సమస్యలైనా మీకు అవగాహన పెరుగుతుంటే, అంటే అండర్స్టాండింగ్ సంబంధించిన అవగాహన పెరుగుతుంటే చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అయితే మన అందరం తలకాయలేని మనుషులు తయారేమో, తలకాయ లేదని ముందేలా ఉన్నాయండి అందరికి. మీరు భగవాన్ ఎక్కడ చెప్పేది ఏంటంటే జపధ్యానాల తర్వాత చేతులు కానీ కంగారు పడిన మీకు తలకాయ ఉపయోగించకూడదు.
నీకు తలకాయలు ఉన్నాయి కదా, రెండు చెవుడి మధ్యనే ముందు ఆ తలకాయ ఉపయోగించుకున్నాను అంటే అండర్స్టాండింగ్ పెంచుకోమని, అవగాహన పెంచుకోమనండి. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే ఫేస్ చేయాలి కానీ పారిపోకూడదు, అది ఫేస్ ఇట్టు. పారిపోతే ఉందా, పారిపోతే ఎన్నాళ్ళు పారిపోతారండి? అంతే దాని అది పరిష్కారం చేసుకోవడానికి చూసుకోవాలి కానండి, అది పారిపోవటం ఎస్కేప్ ఇదం వద్దానండి. ఇక్కడ చెప్పేది దాన్ని ఫేస్ చేయండి. ఈ జన్మలో కాకపోయినా మీరు రాబోయే జన్మలైనా సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఈ అజ్ఞానం అనేది పంచాయతీది కాదు, గవర్నమెంట్ది కాదు, మీదండి. మీకు ఏదన్నా అక్కడ మురిక్కాలు తవ్వాలంటే గవర్నమెంట్ గవర్నమెంట్ని అడగొచ్చు, కానీ అజ్ఞానం గవర్నమెంట్ని ఎలా అడుగుతారు? అజ్ఞానం మీ సొంతం కానీ గవర్నమెంట్ది కాదు, పంచాయతీ కాదండి. అంచేది మీ అజ్ఞానాన్ని మీరే పరిష్కారం చేసుకోవాలి, కానీ ఎవరో బయట వాళ్ళు వచ్చి పరిష్కారం చేస్తారని, ప్రభుత్వం వచ్చి పరిష్కారం చేస్తారని అలా అనుకోక్కర్లేదు. ఇది మీది, మీ సమస్యను మీరే పరిష్కారం చేసుకోవాలి. అది ఎందుకు అలాగ వస్తుంది అది అంటే, ఇది అవిద్య అనేది ఎప్పుడూ ఎప్పటి నుంచో వస్తుందండి. అయితే ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి దీనికి సామెత చెబుతారండి. 1000 సంవత్సరాల నుంచి ఒక గదిలో చీకటి ఉందనుకోండి, 1000 సంవత్సరాల నుంచి ఉంది ఆ గదిలో చీకటి. ఒక దీపం మీరు వెలిగిస్తే నేను 1000 సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ గదిలో చీకటిని, చీకటి నేను ఎక్కడికి వెళ్తాను అనదు. మీరు దీపం వెలిగించిన వెంటనే వెలుతురు వచ్చేస్తుంది. అలాగే కొన్ని 1000 జన్మల నుంచి మీలో అవిద్య ఉండొచ్చు, కానీ జ్ఞాన సముపార్జన మీరు ఒక గురువు అనుగ్రహంలో దైవానుగ్రహంలో ఆ జ్ఞానం అనే వెలుగు వస్తే మీకు ఏ గంటలో వస్తే ఆ గంటలోనే మీకు ఆనందం అందుకుంటుంది. ఆనంద ప్రవాహంలో, శాంతి ప్రవాహంలో, సుఖ ప్రవాహంలో మీరు ఈదు ఆడుతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులు ధనవంతులైతే మీకు కార్లు కొనిస్తారు, బట్టలు ఇస్తారు, కానీ గురువు దగ్గర నుంచి దైవం దగ్గర నుంచి రావాలి ఆనందం. ఇక్కడ భగవాన్ గోలది చిత్తశుద్ధి ఉండాలి, అసలు మాటలో కూడా చిత్తశుద్ధి ఉండాలి. యుక్తులు పనికిరావు, కుతంత్రాలు పనికిరావు, కుచేష్టలు పనికిరావు. మీరు చిన్న పని చేయండి, చిత్తశుద్ధితో చేయండి. మీరు చిన్న పెద్ద పనులు ఏమి చేయొద్దు, చిన్న పనులే పెద్ద మనస్సుతో చేయండి. చిన్న పనులే హృదయపూర్వకంగా చేయండి, పెద్ద పనులు ఎక్కర్లేదు. చిన్న పనులే కపటం లేకుండా చేయండి, దట్ ఈ జనం. అది చాలు మీకు ఈశ్వరానుగ్రహం పొందటానికి. అసలు ఆనంద స్థితిలో ఉన్నవాడిని చూస్తే వాడు మాట అక్కర్లేదు, వాడు ముఖం చూస్తే మీకు ఆనందం కలుగుతుందండి. వాడి కళ్ళల్లో ఆనందం, వాడి ముఖంలో ఆనందం, ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుందండి మీకు అక్కడ ఆనందం ఉందో లేదో. సమస్యలు ఎక్కడా లేవు, మీ మనస్సు రూపంలోనే సమస్యలు ఉన్నాయి. మనస్సు అణిగిపోతే సమస్యలు అంటూ ఏమి లేవు. ఒకవేళ నువ్వు సమస్యను పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు, నో మైండ్ స్టేట్కి వెళ్ళేవనుకో, ఈ మన సమస్యను పరిష్కారం చేసుకోవాలన్నప్పుడు మోర్ అండర్స్టాండింగ్ ఇది రిక్వైర్డ్. మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, ఒక అండర్స్టాండింగ్ రండి. వాడు అసలు మీరు చెప్పేది కూడా ఎదటి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కొంత ఫ్రీడమ్. ఈ మధ్యన ఒక ఆవిడ అంటానండి, అన్నా నువ్వు గుళ్ళోకి వెళ్ళకో, మీటింగ్కి వెళ్ళకో అంటున్నాడు అని మా ఆయన. గుళ్ళోకి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు, రామాలయానికి వెళ్ళొద్దు, శివాలయానికి వెళ్ళొద్దు, గుళ్ళోకి కూడా వెళ్ళొద్దు అంటున్నాడు మా ఆయన. నన్ను ఏమైనా కొన్నాడా అంటానండి, ఆవిడ పెళ్లి చేసుకున్నాడు రైటే, ఆ పెళ్లి పర్పస్ ఏదో నెరవేరుతుంది కదా, నన్ను ఏమైనా కొన్నాడా నన్ను అంటానండి. నన్ను కొనేశాడా ఏంటి, గుళ్ళోకి వెళ్ళొద్దు అంటాడేంటి, ఇప్పుడు ఆడి మానేయచ్చు. మా ఆయనకి ఇష్టం లేకపోతే గుళ్ళోకి వెళ్ళటం మానేయచ్చు, దానికి తప్పుడు నన్ను వెళ్ళొద్దు అంటే నన్ను ఏమైనా కొన్నాడా, పెళ్లి చేసుకున్నాడు కానీ నన్ను ఏమైనా కొన్నాడా అంటున్నాడు. పెళ్లి ఎందుకు చేసుకున్నాడా, ఆ పర్పస్ నెరవేరుతుంది ఏంటి, గుళ్ళోకి వెళ్ళొద్దు అంటాడు, నన్ను ఏమైనా కొన్నాడా అంటే కరెక్ట్. అది నన్ను ఏమైనా డబ్బెట్టి కొన్నాడు ఏంటండి, నేనే కట్నం ఇచ్చాను కానీ ఆడు నాకేమైనా కట్నం ఇచ్చాడా అంటుంది. నేనే కట్నం ఇచ్చాను ఆడికి, నన్ను నాకేమన్నా ఆడు కట్నం ఇచ్చాడా. అదేంటంటే పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి దేనికి చేసుకున్నాడు, ఎందుకు చేసుకోవాలో అందుకు చేసుకున్నాడు, అక్కడ సరిపోతుంది, గుళ్ళోకి వెళ్ళొద్దు అంటాడేంటి. దాన్ని బజార్లో ఎవడు జంతువు అనుకున్నాడా, మార్కెట్లో కొన్నాడు జంతువుని కింద. ఇప్పుడు ఆడు ఇలా అంటున్నాడు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆడు చేస్తాడా? నేను ఆడు గుళ్ళోకి వెళ్తే నువ్వు వెళ్ళొద్దని చెప్తాను, గుళ్ళోకి గుళ్ళోకి వెళ్ళమని చెప్తాను, వెళ్ళమని చెప్తే వెళ్తాడా? అంటే అతనికి ఎలాగ మైండ్ ఉంటుందో మనకి మైండ్ ఎలా ఉంటుంది? పెళ్ళి అంతవరకు అంతవరకే, డబ్బులు ఎత్తి తను కొన్నాడండి. అంటే దీని అర్థం ఏంటంటే మనిషికి ఎంతో కొంత ఫ్రీడమ్ ఉండాలి. ఎంతో కొంత ఫ్రీడమ్ లేకపోతే అది మెంటల్ వచ్చేస్తుంది. కొన్ని గుళ్ళోకి వెళ్ళండి, మీటింగ్లు వెళ్ళకండి, ఆడు నా వంక ఎంతసేపు చూస్తాడు, నేను ఆడ వంక ఎంతసేపు చూస్తానంటాను దేవుడు. కొన్ని ఆడు చెప్పినట్టే గుళ్ళోకి వెళ్దాం, మరి మీటింగ్లకు వెళ్దాం, ఇద్దరం అవుతాడు. నా వంక ఆడని చెప్పి చూస్తాడు, నేను ఆడవంకని చెప్పి చూస్తానంటాడు. అది లాజిక్ అది. ఆవిడ కోపంగా చెబుతాడు, ఈ మాటలు మర్యాదగానే చెబుతుంది, ఎమోషనల్గా చెబుతలేదు. ఆఖరిని అందరి మాట ఈ మాట, నన్ను ఏమన్నా కొన్నాడు ఆడని, నేను ఆడికి కట్నం ఇచ్చానా, ఆడు నాకు కట్నం ఇచ్చాడు అంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనిషికి ఎంతో కొంత ఫ్రీడమ్ లేకపోతే బతకలేడని చెప్పడం కోసం. కొంతమంది ఆడు గుళ్ళోకి వెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళని అభ్యంతరం పెట్టరు, మీకు వెళ్ళాలంటే వెళ్ళరని అంటారు. అది రీజన్, హేతువాదం. అది వాళ్ళకి వెళ్ళటం ఇష్టం లేకపోయినా మీకు వెళ్ళాలంటే మీకు వెళ్ళరని అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు అయితే, నువ్వు కల్పించుకోకు, గొడవలు కల్పించుకోకు. నువ్వు కల్పించుకున్న గొడవల్లోంచి అందులోంచి బయటికి రావడానికి మళ్ళీ సాధన అని పేరు పెడుతున్నావు. అది నువ్వు నీ లోపల నీ హృదయం లోపల నిజం ఏది ఉంటో, నీ హృదయం లోపల ఏదో ఒక నిజం ఉంది, ఆ నిజం నీకు తెలియకపోవటం వల్ల నిజం కానీ అని నిజం కింద కనిపిస్తున్నా నీకు. ఇది లాజిక్. ఇక్కడ నీ హృదయం లోపల ఒక నిజం ఉంది, నీ హృదయం లోపల ఒక నిజం ఉంది, ఆ నిజం ఏమిటో నీకు తెలియకపోవటం వల్ల నిజం కాని విషయాలన్నీ నిజంలాగా నీకు అనిపిస్తున్నాయి. ఇందులో సృష్టి మంచిది కాదు, చెడ్డది కాదు, ఇక అలా ఉందంటే. ఇక ఈ సృష్టి ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కొంతమంది కింద కూర్చుంటారు నీడ కోసం. కొన్ని పక్షులు వచ్చి ఆ చెట్టు కాలి తినేసి వెళ్ళిపోతే, అలాగే కొంతమంది ఆ చెట్టుకు ఉరుగు పెట్టుకుని ఉరి పెట్టుకు చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అశాంతితో బాధపడతా అంటేనే ఈ ఆ చెట్టు కింద నీడ, ఆ చెట్టు నీడ కింద కూర్చుని నీడను పొందిన ఆ చెట్టుకి వేలాడి చనిపోయినా ఈ చెట్టుకి ఏమీ సంబంధం లేదు. ఈ ప్రపంచం కూడా చెట్టు లాంటిది, ఇది మంచిది కాదు చెడ్డది కాదు, అది ఎలా ఉండాలో అలాగ ఉంది. నువ్వు లేనిపోయిన గొడవలన్నీ ప్రపంచం మీద ఆరోపించుకుంటున్నావు. అది మంచిది కాదు చెడ్డది కదా ప్రపంచం. ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ఈ మాయ అంతా నీ మనస్సులో ఉంది. ప్రపంచం మంచిది అనుకున్నా నీ మనస్సే, చెడ్డది అనుకున్నా నీ మనస్సే, రెండూ కాదు. అది మంచిది కాదు చెడ్డది కాదు, ఇవన్నీ నువ్వు ఆరోపించుకుంటున్నావు. అంటే ఇవన్నీ నీ ఆరోపించుకుంటున్నావు. ఇక్కడ ఏమంటున్నారంటే, చెడ్డ పనులు భగవంతుడే చేస్తున్నాడు, మంచి పనులు భగవంతుడు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మనిషికి దుఃఖం ఎందుకు వస్తానని మనం అనుకున్నాం కదా. నిన్న కొమ్మల మీటింగ్లో చెప్పుకున్నాం, ఆడికి చెడ్డ ప్రారంభం వచ్చి ఇలా ఉంది కాబట్టి చెడ్డ బుద్ధి కరగ చేశాడని ఎవరికి మందరకని కైక్కనే. అది భగవాన్ చెడ్డ బుద్ధి కలగ చేసినా మంచి బుద్ధి కలగ చేసినా దేహం యొక్క ప్రారంభాన్ని బట్టే దేవుడు కల్పిస్తాడు. అక్కడ ప్రారంభాన్ని బట్టి బుద్ధి కల్పిస్తాడు. అంతేకాని దేవుడు చెడ్డ బుద్ధి కలిగిస్తాడంటే చెడ్డ బుద్ధికి చెడ్డ వాళ్ళకి మందరికి కైకెక్కి ప్రారంభంలో సమాజపరంగా అగౌరవం అనిపించవలసి ఉంది కాబట్టి వాళ్ళకి ఆ చెడ్డ బుద్ధి కలిగించాడు భగవంతుని. దాని గురించి క్లారిటీగా చెప్పుకున్నాం, విషయం గురించి ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు అది కాదు ఇక్కడ మెయిన్, నీకు దుఃఖం రావటానికి కారణం ఒకటే, భగవంతుని ద్వారా చెడ్డ జరిగి నీ ప్రారంభాన్ని బట్టి భగవంతుని ద్వారా చెడ్డ జరిగినా మంచి జరిగినా ఆ మంచికి చెడ్డకి నువ్వు కర్తవు కాదని తెలిస్తే భగవంతుడు ఏంటి, లోకం ఏంటి, పునాది జన్మ ఏంటి, ఇక్కడ భగవంతుని కూడా తీసు పక్కన పడేస్తున్నాడు. బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ భగవంతుడే కనిపిస్తున్నాడు అనుకో, దేనికి మంచి పని చేసిన ప్రేరణ నీకు భగవంతుడి దగ్గర నుంచి వస్తుందనుకో, ఒకటి చెడ్డ పని చేసిన ప్రేరణ నీకు భగవంతుడి దగ్గర నుంచి వస్తాననుకో, ఆ మంచి పనికి నువ్వు కర్తవ కాదు. ఆ చెడ్డకు ఒకవేళ నీ ద్వారా ఏదైనా చెడ్డ జరిగినా దానికి కూడా నువ్వు కర్తవ కాదని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు దుఃఖమేలా? చెడ్డ జరిగితే మాటికి నీకు దుఃఖమేలా? మొత్తం మీద అసలు తలకే ఎంత మున్నం చేసి వదిలేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ నీకు ఆ మందరికి వాళ్ళకి చెడ్డ బుద్ధి కలగజేసాడు వాళ్ళ ప్రారంభాన్ని బట్టి లాజిక్ ఉంది కదా, లాజిక్ ఉంది కదా. ఒకవేళ అది భగవంతుడే చెడ్డ బుద్ధి కలగజేస్తాంటే, భగవంతుడే మంచి బుద్ధి కలగజేస్తాంటే మనం దుఃఖపట్టవలసిన దానికి కారణం ఏంటి? మనం ఎందుకు దుఃఖపడాలి నీకు అడిగి ప్రశ్న. నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, నువ్వు దుఃఖపడవలసిన పని ఏమి లేదు నీకు. నువ్వు కర్తను అనుకుంటున్నావు, ఆ మంచికి చెడ్డకి ఆ జరిగేదానికి కర్తను అనుకుంటున్నావు. నువ్వు కర్తవ కాదని, నువ్వు కర్తను కాదు, నువ్వు కర్తవ కాదని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకేమీ లేదు. పొంగిపోవటం లేదు, కుంగిపోవటం లేదు, జన్మ లేదు, పునాది జన్మ లేదు, హైయెస్ట్ ఇది టాప్. ఇది భగవంతుడు ఏముంది, ప్రపంచం ఏముంది, ప్రారంభం ఏముంది, నువ్వు కర్తవ కాదని నీకు తెలిసినప్పుడు. నువ్వు కర్తవ కాదని నీకు, ఆ మంచి జరిగినా చెడ్డ జరిగినా నువ్వు కర్తవ కాదని, అదే భగవంతుడే చేస్తాడని నువ్వు అంటున్నావు కదా. భగవంతుడే చేస్తా అంటే మరి నువ్వు కర్తని నిజెందుకు అనుకుంటున్నావు? అవిద్య వల్ల అనుకుంటున్నావు. నువ్వు కర్తవ కాదని నీకు తెలిసినప్పుడు ఒకవేళ భగవంతుడే కల్పించినా నీకు దుఃఖం అనేది లేదు. అసలు ఇంకా సార్వల్ ఎస్టేట్కి ఎదిగి వచ్చి ఇచ్చేస్తావు నువ్వు, అప్పుడు ఏంటి నీకు గాడ్లెస్ వరల్డ్లెస్? ప్రారంభం ఏది లేదు, దేహం లేదు, ప్రారంభం లేదు, గాడ్లెస్ వరల్డ్లెస్. నీకు భగవంతుడు ఏదో కల్పిస్తున్నాడే కదా, మంచి చెడ్డ ఏదో కల్పిస్తున్నాడని నువ్వు అంటున్నావు. చెడ్డకి ఆయనే కారణం, మంచికి ఆయనే కారణం అయినప్పుడు నీదెందుకు దుఃఖపడాలి నువ్వు అనుకుంటున్నావు? నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, కానీ నీకు ఎందుకు వస్తాను దుఃఖం? నేనే కర్తను, ఆ పని, ఆ చెడ్డ పని నేనే చేశాను, ఆ మంచి పని నేనే చేశాను అని నువ్వు అనుకుంటున్నంతకాలం, ఐ హ్యావ్ డన్ దట్, ఐ హ్యావ్ డన్ దిస్, నేను అదే చేశాను, ఇదే చేశాను అని నువ్వు అనుకున్నంతకాలం నీకు దుఃఖం వస్తుంది. నువ్వు కర్తవు కాదని నీకు తెలిసినప్పుడు, కర్తృత్వం అసలు నువ్వు కాదని, కర్తృత్వ బుద్ధి నువ్వు కాదని నీకు తెలిసినప్పుడు పొంగటం లేదు, పొంగటం లేదు, జన్మ లేదు, పునర్జన్మ లేదు, డోయర్షిప్ వదిలే, నీ సాధన యొక్క గమ్యం అదే. ఇంకా నీకు దుఃఖం ఏంటి? మంచి నీ ద్వారా, నీ శరీరం ద్వారా మంచి జరిగితే సంతోషం ఉంది, చెడ్డ జరిగితే నీకు దుఃఖం ఏముంది, అశాంతి ఏముంది? ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు. అలా శబ్దమే దోషం. అది చెప్పుకునే మాటలు కానీ నీ చెవులు అమ్మేస్తున్నావు. అసలు ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతి విషయంలోని ప్రతి మాటల్లోని దోషం ఉందన్న సంగతి నీకు తెలియటం, నీకు తెలియకపోవటం వల్ల లోకానికి సంబంధించిన మాటలను వింటున్నావు. తెలిస్తే నువ్వు వినవు, తెలియకపోవటం వల్ల వింటున్నావు. ఇక్కడ అంటున్నాడు భగవాన్ తమ మంచి పనులు చెడ్డ పనులు భగవంతుడే చేస్తున్నాడని నువ్వు అంటున్నావు కదా. నిజంగా భగవంతుడే చేస్తున్నాడని నీకు నమ్మకం ఉంటే మరి నీకు దుఃఖం ఎందుకు వస్తుందని అడుగుతున్నాడు. నీ నోటితో నువ్వే చెబుతున్నావు కదా. ఇక లాజిక్ చూడండి, చెడ్డ పనులకి భగవంతుడే కారణం, మంచి పనులకి భగవంతుడే కారణం. మరి చెడ్డ భగవంతుడే చేస్తున్నాడు, మంచి భగవంతుడే చేస్తున్నాడు నువ్వు అంటున్నావు కదా. ఆ వాక్యం మీద నీకు నమ్మకం ఉంటే, ఆ వాక్యం మీద నీకు విశ్వాసం ఉంటే మరి నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? భగవంతుడే చేస్తున్నాడని నువ్వు చెబుతున్నావు కదా, మరి నువ్వు దుఃఖం ఎందుకు పొందుతున్నావు? అంటే నీ అనుభవానికి చిరక పలుకులకి సంబంధం లేదు. ఈ చురుక పలుకులు, వీటిలో చురుక పలుకులు అంటారు, వాళ్ళకి అనుభవం ఉండదు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, మంచి పనులు భగవంతుడే చేస్తున్నాడు, చెడ్డ పనులు భగవంతుడే చేస్తున్నాడు నువ్వు చెబుతున్నావు, నువ్వు చెప్పి మాట మీదే నీకు నమ్మకం ఉంటే భగవంతుడే చేయిస్తాంటే మరి నీకు దుఃఖం ఎందుకు వస్తుంది, నీకు అశాంతి ఎందుకు వస్తుంది? అంటే నువ్వు చెప్పి నోటితో చెప్పి మాటకి నీ అనుభవానికి సంబంధం లేదు కదా. భగవంతుడే చేస్తున్నాడని నోటితో చెబుతున్నావు, లోపలేమనుకుంటున్నావు, నేనే కర్తను అనుకుంటున్నావు, సంబంధం లేదు. నీ నోటికి నీ మాటకి ఎంత దూరం ఉంటే నిన్ను అశాంతి ఎలా విడిచిపెడుతుంది? నీ మాటకి నీ నోటికి నీ మనస్సుకి నీ నోటికి ఇంత దూరం ఉంటే నిన్ను అశాంతి ఎలా విడిచిపెడుతుంది? ఇది ప్రాక్టికల్, ఇది సైన్స్. ఇప్పుడు భగవాన్ చెప్పిదంతా ఫిక్షన్ కాదు, ప్రతి వర్డ్ సైన్స్. సర్జరీ ఇది మెడిసిన్ కూడా కదా, సర్జరీ అప్పటికప్పుడు ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు మందుల వల్ల తగ్గేది చాలా టైం పడుతుంది, ఆపరేషన్ అప్పటికప్పుడు తేలిపోతుంది. అసలు కొంతమందికి ఎలా ఆపరేషన్ చేసుకుంటే పెయిన్ ఉండదు. అసలు మందుల వల్ల నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఈ మందులు కాదు, ఈ సర్జరీ అప్పటికప్పుడు తేలిపోవాలి. మీరు కూర్చుని నిలబడకుండా తేలిపోవాలి, అక్కడ సమస్య. ఏంటి భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడి ఫోన్ రైటే, నువ్వు చెప్పిందే అంగీకరిస్తున్నాను, భగవంతుడే చేస్తున్నాడు, చెడ్డ ఆయన చేస్తున్నాడు, మరి నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? మరి నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నువ్వు చేస్తున్నానా? నోటితోడేమో భగవంతుడు చేస్తున్నాడని చెబుతున్నావు, అనుభవంలో నేనే చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నీ అనుభవానికి చదువుకి సంబంధం లేదు, అంచేత నీకు దుఃఖం వస్తుంది. నువ్వు అనుకున్నదే ఉన్నది, నీ మనసులో ఏది ఉందో దాన్ని బట్టి నీకు దుఃఖం వస్తుంది. నూటికి నీరు పాలు నువ్వు చెప్పిన నోటితోడు చెప్పిన వాక్యం మీద నీకు నమ్మకుంటే నీకు దుఃఖం ఎలా? నీకు దుఃఖం రానే రాదు. అంటే వాడు చెప్పిన అబద్ధాన్ని వాడు ముఖం మీద పెట్టి కొట్టడం. నువ్వే చెబుతున్నావు కదా దేవుడే చేస్తున్నాడు అని. నేనే మరి దేవుడు చేస్తే నీకు ఏడిపెందుకు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు మీరు చెప్పండి, ఆడు ఎవడా ఎవడా మీరే చెప్పండి, మీరెందుకు ఏడుస్తున్నారు? మరి అంతా దేవుడే చేస్తాంటే. భగవంతుడే చేస్తున్నాడని అనుకుంటే అలా వదిలేయి, నువ్వు ఆ సమస్య వదిలేయి. నువ్వేం దుఃఖపడాల్సిన ఆ మాట మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు నీకు. భగవాన్ ఏమని చెబుతున్నారంటే దుఃఖం అనేది సత్యం కాదు అసత్యం. ఎవరికి వచ్చిన ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా సత్యం కాదు అసత్యం. ఏ మీకు ఏ కారణం వల్ల అయినా దుఃఖం వస్తుందనుకోండి అది సత్యం కాదు అసత్యమే. బేసిక్గా ఈ దేహము నేను మనం గాఢ నిద్రలోంచి మెలకులోకి రాగానే మీ గాఢ నిద్రలో ఎవరికీ దుఃఖం ఉండదు, ఎవరికీ అశాంతి ఉండదు, ఎవరికీ చావు భయం ఉండదు. గాఢ నిద్రలో మీ కాళ్ళ మీద పాము పాకిల్లా మీకేం బా దుఃఖం ఉండదు అసలు. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమంటున్నారంటే నీకు ఇప్పుడు నీకు నువ్వు ఇది అసలు దుఃఖం అనేది నిజం కాదు, అది కేవలం ఏ కారణం వల్ల నీకు దుఃఖం వచ్చినా అది కల్పితమే. అది నూటికి నిలిపాళ్ళు కల్పితది ఒక బ్రాంచి. అంటే నువ్వు గాఢ నిద్రలోంచి మెలకులోకి రాగానే నేను అని అనుకుంటావు. నేను అనేది ఒక తలంపు, అసలు నేను మటుకు తలంపు కాదు. ఇప్పుడు నువ్వు చెప్పే నేను మటుకు ఒక తలంపు, అది మొదటి తలంపు, ప్రథమ తలంపు. అది ఆ నేనని ఎవరని దేహం నేను అనుకునేది మొదటి తలంపు. మీరు చూడండి జాగ్రత్త అవస్థలోంచి స్వప్నంలో జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోంచి గాఢ నిద్రలోంచి మీరు జాగ్రత్త అవస్థలోకి రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపు రావటం వచ్చి మీకు నిద్ర పట్టే టైం తెలియదు. నిద్ర మీరు మంచం మీద ఎలా కొట్టుకుంటారు కానీ ఏ టైంలో మీకు నిద్ర వస్తుందో తెలియదు. తర్వాత మన ప్రాణం పోయినప్పుడు నాకు ప్రాణం పోతానని చచ్చిపోయేవాడికి తెలియదు. ఈ మొదటి శ్వాస తెలియదు, చివరి శ్వాస తెలియదు. తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక శ్వాస తీసుకున్నప్పుడు మొదటి శ్వాస ఎప్పుడు తీసుకున్నాడో వాడికి తెలియదు. చచ్చిపోయేటప్పుడు కూడా ఇదే ఆడు ఇంకా గాలి లాక్కుంటా ఉంటాడు. ఆడు ఇంకోసారి పీల్చుకుందాం అనుకుంటాడు. ఆడు పీల్చుకోవడానికి అలవాటు పడిపోయాడు కదా గాలి. ఆడు 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 చచ్చిపోయాడని ఆడికి తెలియదు. ఇంకోసారి గాలి పీల్చుకుందాం అనుకుంటాడు, ఇంకా గాలి అందదు, అప్పుడు ఆడు డెడ్ అవుతాడు. ఆ పక్కన ఉన్నవాళ్ళకి ఆడు చచ్చిపోయాడని తెలుస్తుంది కానీ ఆడికి తెలియదు. మొదటి జీవుడికి మొదటి శ్వాస తెలియదు, చివరి శ్వాస తెలియదు. ఇదే చివరి శ్వాసకి నేను చచ్చిపోతున్నాను ఆడికి తెలియదు. ఇంకా పీల్చుకుందాం అనుకుంటా ఉంటాడు, అందరూ చచ్చిపోతాడు. మొదటి శ్వాస పీల్చుకున్నప్పుడు కూడా మొదటి శ్వాస ఇది మనం భూమి మీదకి వచ్చాం శ్వాస తీసుకోవడం మొదలు పెట్టామని తెలియదు ఆడికి. మొదటి శ్వాస తెలియదు, చివరి శ్వాస తెలియదు. జీవుడికి తెలియదు మొదటి ఆ జీవుడికి తెలియదు. అంచేత దుఃఖం అనేది అసలు అబద్ధం. ఎవరికి ఏ కారణం వల్ల వచ్చినా దుఃఖం అబద్ధం. అంచేత గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది. అది తలంపే, నిజమైన నేనికి తలంపులు లేవు. చనిపోవడం ఒక తలంపు, పుట్టడం ఒక తలంపు, సంతోషం ఒక తలంపు, దుఃఖం అనేది ఒక తలంపు, మీ అదృష్టం ఒక తలంపు, దురదృష్టం ఒక తలంపు, మీ సౌభాగ్యం ఒక తలంపు, మీకు లేనరకం కూడా ఒక తలంపు. అన్ని తలంపులే జీవితం పొడుగున. ఎవరు ఎంత దుఃఖంతో బాధపడుతున్నా ఆ దుఃఖం కూడా తలంపే. ఈజు సార్వే థాట్. దుఃఖం కూడా తలంపేనా అని భగవాన్ అడిగితే ఆయన తిరగేశాడు దాన్ని. దుఃఖము కూడా ఒక తలంపని కాదు, అన్ని తలంపులు దుఃఖం. నాకు దుఃఖం వచ్చింది అయితే అది కూడా ఒక తలంపేనా? దుఃఖం ఒకటే తలంపు కాదు. మీకు ఏ తలంపు వచ్చినా మీరు స్వరూపాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నారు. తలంపు వచ్చిందంటే మీరు బాహ్యముఖానికి అయిపోతున్నారు. అంచేది ఏ తలంపు వచ్చినా మీకు దుఃఖానికి దాడి చేస్తున్నది. ఈజీ సారో ఏ థాట్ అని అడిగితే ఆయన చెప్పిన దానికి సమాధానం అంటే ఆల్ థాట్స్ ఆర్ స్వరూపం. దుఃఖము కూడా ఒక తలంపేనా? దుఃఖము కూడా తలంపు కాదు. ఇక మీకు వచ్చే మంచి తలంపులు కూడా దుఃఖమే. ఎప్పటికైనా అది కూడా దుఃఖానికి దారి తీయొచ్చు. ప్రతి తలంపు దుఃఖమే. అంటే దుఃఖం వస్తానంటే మీ మన తలంపులు వస్తున్నాయంటే మీ మనస్సు బాహ్యముఖం అయిపోయింది అంటే అంతర్ముఖం అవ్వలేదు. అంతర్ముఖమైన మనస్సుకి తలంపులు రావు, బాహ్యముఖమైన మనస్సుకి తలంపులు వస్తాయి. అంచేత మీకు వచ్చే ప్రతి తలంపు దుఃఖము కూడా తలంపేనే. దుఃఖము నిజం కాదా? దుఃఖం మాత్రమే కాదు, చనిపోవడం కూడా నిజం కాదు, చనిపోవడం కూడా తలంపే. పుట్టడం నిజం కాదు, పుట్టడం కూడా తలంపే. చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది నిజం కాదు, అది తలంపే. చనిపోయేటప్పుడు 100 ఏళ్ళు బతుకుతారు. 100 ఏళ్ళు చదువు, 100 ఏళ్ళు చదువు, అక్కడ నాకు 2 గుంతాల ఉత్తర పొలం, 2 గుంతాల పొలం ఉంది అంటాడు. ఆడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉత్తర పొలాన్ని 2 గుంతాలు ఎలా ఉందంటే, దక్షిణ పొలాన్ని 3 గుంతాలు ఉంది అంటాడు. అది దక్షిణ పొలాన్ని 3 గుంతలు ఉంటుంది వీడికి. ఇవన్నీ జీవ లక్షణాలు. ఇవన్నీ ఏంటంటే జీవ లక్షణాలు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే కలిపితే నీకు నేననే తలంపు. అంటే ఇక్కడ లాజిక్ ఉంది. ఇక్కడ సైన్స్ సిస్టమేటిక్గా చెబుతున్నారు, నోటుకు వచ్చినట్టు చెప్పడం లేదు ఆయన. ఏదో పురాణాన్ని బేస్ చేసుకుని చెప్పడం లేదు. ఇక్కడ మీరు అర్థం, ఆయన అనుభవాన్ని తీసి చెబుతున్నారు ఇక్కడ. అది మీరు అర్థం, ఆయన ఎక్స్పీరియన్స్ని తీసి చెబుతున్నారు. అంతే. ఇప్పుడు నీకు నేననేది ఇప్పుడు నేననే తలంపు వస్తుంది నీకు మెలకు రాగానే. అది తలంపే, అది నిజం కాదు. ఆ నేననే తలంపు రాగానే తలంపు నీకు దేహంతో తాదాత్యం పొందుతుంది. దేహంతో ఎప్పుడైతే తాదాత్యం పొందిందో అప్పుడు దుఃఖం నిజం, నేను నిజం అనిపిస్తుంది. దేహంతో నీకు తాదాత్యం వచ్చినప్పుడు దుఃఖం నిజం అనిపిస్తుంది. కానీ నీ గాఢ నిద్రలో దుఃఖంతో తాదాత్యం లేదు. అక్కడ గాఢ నిద్రలో వరల్ లెస్ బాడీ లెస్ గాడ్ లెస్ ఎవరి పెన్నీ లెస్ ఎవ్రీథింగ్ ఇస్ లెస్. కానీ నువ్వు లేవా? నువ్వు ఉన్నావు అక్కడ గాఢ నిద్రలో. ఏది లేదు, ఏది లేకపోయినా నువ్వు ఉన్నావు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో దుఃఖం అంతా అక్కడ ఏమైంది? గాఢ నిద్రలో లేదు. ఏం చేత ఏదైతే నేను నేనంటున్నావో ఈ నేను తలంపు అక్కడ అణిగిపోయి ఉంది. అది మళ్ళీ విజృంభించినప్పుడే నీకు ఆ దుఃఖం కలుగుతుంది. అంచేది నువ్వు దేహము నేననే బుద్ధి, దేహము నేననే తలంపు, దేహమే ఆత్మ అనేటువంటి దేహాత్మ బుద్ధి ఎంత నిజమో నీకు వచ్చే దుఃఖం కూడా అంతే నిజం. అది అబద్ధమే. నీ దేహం ఎంత అబద్ధమో, నేను నేనని చెప్పి ఆ తలంపు ఎంత అబద్ధమో, నీకు వచ్చేటువంటి అశాంతి, నీకు వచ్చేటువంటి దుఃఖం కూడా అంతే అబద్ధం. నీకు విశ్వాసం, నిన్ను నమ్మమని రుద్దటం లేదు, నిన్ను నమ్మమని భగవాన్ చెప్పటం లేదు, ఆలోచించమని చెబుతున్నారు. ఇప్పుడు విశ్వాసాలతో పని లేదు. దేవుడు ఉన్నాడని నమ్మమని ఎప్పుడు భగవాన్ చెప్పరు. నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంటే నీ మనసును ఆడికి ఇచ్చేయి, ఆడు శుభ్రంగా దాన్ని పిండి చేసి ఇచ్చేస్తాడు. కాదు, దేవుడి మీద నమ్మకం లేదంటావు, దాన్ని బోన్లు ఎక్కించు, నీ మనసును భోజనం బోన్లు ఎక్కించి విచారణ చేసి దాన్ని మనసు అమనస్క స్థితిలో గడిపో. నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే దేవుడికి మనసును అప్పచెప్పకు. నీకు నీ మీద నీకు నమ్మకం ఉంటే మనస్సును నువ్వు విచారణ చెయ్యి, నీ మనస్సును ఆత్మకి స్వాధీనం చెయ్యి, లేకపోతే విచారణ చెయ్యాలి, బోన్లు పెట్టి దాన్ని విచారణ చెయ్యి. అలాగైనా అది పోతుంది. భగవంతుడికి సమర్పించినా శరణాగతి చేసినా అలా పోతుంది. నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, ఇది జాగ్రత్త కదనండి, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా ఈ నేననే తలంపులో చింపిడి అలా పొందాలి. నువ్వు ఆయుర్వేదం వాడినా, హోమియోపతి వాడినా, ఇంగ్లీష్ మందులు వాడినా రోగంలోంచి బయటకు రావాలి. నువ్వు భక్తి మార్గంలోంచి, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా నేననే బుద్ధిలోంచి విడుదల పొందాలి. జ్ఞాన మార్గంలో ప్రయాణం, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా నేననే తలంపులోంచి విడుదల పొందాలి. దేహము నేననే బుద్ధిలోంచి నీ విడుదలకు పొందకపోతే నువ్వు కోటి జన్మలు ఎత్తినా నిన్ను అశాంతి వెంటాడుతుంటుంది, దుఃఖం వెంటాడుతుంటుంది. నీకు సమస్య, నీ సమస్య నీకు పరిష్కారం అవ్వదు. అంచేది నువ్వు భక్తి మార్గంలో అయినా నో మైండ్ స్టేట్కి రావాలి, జ్ఞాన మార్గంలోకి అయినా నో మైండ్ స్టేట్కి రావాలి. నువ్వు ఏ మందులు వాడినా నువ్వు అనారోగ్యంలోంచి బయటకు రావాలి. దుఃఖం ఎక్కడుంది? మనస్సులో ఉంది. శరీరంలో దుఃఖం లేదు. వచ్చే జన్మల కారణాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అంచేది మనస్సులో, మనస్సు అణిగిపోతే దుఃఖం కూడా అణిగిపోతుంది. మనస్సు ఖాళీ బూడిదైతే, మనస్సు ఖాళీ కూర్చోండి కూర్చోండి, మనస్సు ఖాళీ బూడిదైపోతే నీకు మనస్సు, ఇంట్లో ఇల్లు కాలిపోతే ఇంట్లో ఎలకలు కూడా కాలిపోతాయి. అలాగే నీ మనస్సు ఖాళీ బూడిదైతే రాబోయే జన్మల కారణాలు మనస్సులో ఉంటాయి. మనసు కాలిపోతే కారణాలు కూడా కాలిపోతాయి. అంటే నీకు వచ్చే దుఃఖం దేహం ఎంత నిజమో, నువ్వు నేను నేను అంటున్నావు, ఆ నేననే తలంపు ఎంత అసత్యమో, ఏ దేహంతో తాదాత్యం పొందుతుందో ఆ దేహం ఎంత అసత్యమో, నీకు వచ్చే దుఃఖం కూడా అంత అసత్యం. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పులు చెప్పక నువ్వు బాగుపడే విధానం చూసుకో అంటున్నారు. ఇక్కడది ఈ జడ్జిమెంట్లు రాయటం మానేసి కోర్టు మనుషులు వాళ్ళు ఉన్నారు, సబ్జెక్టులు ఉన్నారు, నెలకింత జీతాలు పుచ్చుకుంటున్నారు, వాళ్ళు తీర్పులు చెబుతున్నారు. నీకెందుకంత కర్మ వాళ్ళ గురించి వీళ్ళ గురించి తీర్పులు చెప్పడానికే? వాళ్ళు జీతాలు పుచ్చుకుంటున్నారు, తీర్పులు చెబుతున్నారు, నువ్వు చెబుతానంటే అందరి గురించి తీర్పులు ఎన్ని జడ్జిమెంట్లని రాస్తావు నువ్వు? అది కేవలము నీ భ్రమ మాత్రమే. ఆ దేహం అనే బుద్ధి అంత, నేను దేహం అనుకోవడం ఎంత నిజమో నీకున్న దుఃఖం కూడా అంతే అంతే నిజము. అయితే నీకు దుఃఖం వస్తే ఎవరు అనుభవిస్తున్నారని? మీ శరీరం అనుభవిస్తుందా? అది కాదు. మీకు ఎప్పుడు ఎవరికి దుఃఖం రావటం లేదమ్మా. మీకు దుఃఖం వస్తుంది, ఇందులో ఎవరు దుఃఖపడే వాళ్ళు ఎవరు లేరు. నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తానుకున్నది ఎవరు అనేది మీ శరీరం అనిపిస్తుందా? మీ శరీరం చెబుతుందా నేను దుఃఖపడుతున్నానని? నీ శరీరాన్ని వల్లకాళ్ళలో తీసుకెళ్ళిపోతాను, నన్ను కాల్చొద్దని శరీరం చెబుతుందా పాపం? నా శరీరాన్ని నన్ను కాల్చకుండా శరీరం చెబుతుందా? శరీరానికి నేననే బుద్ధి లేదు కదా, మనసుకు నేననే బుద్ధి ఉంది కానీ శరీరానికి నే అంచేతే వల్లకాళ్ళకు తీసుకెళ్తాంటే ఏ శరీరం కూడా నన్ను కాల్చొద్దు కప్పెట్టొద్దని చెప్పదు. ఎంచేదంటే నేననే బుద్ధి అది జడం, దానికి లేదు. ఇప్పుడు నీకు దుఃఖం వస్తుంది, శరీరం బాధపడుతుందా? ఎవరు బాధపడుతున్నారు? నీకు దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, మేము దుఃఖపడిపోతున్నామండి, అశాంతి వస్తుందని అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు కదా, మీరు అనుకుంటున్నారు కదా. అవి ఎవరు ఆ దుఃఖాన్ని అనిపించేవాడు ఎవడో లోపల మాకు దుఃఖం వచ్చేసి మా దుఃఖ భరించలేకపోతున్నామండి, అశాంతి భరించలే, మీ శరీరం భరించలేకపోతుందా? ఆ దుఃఖాన్ని అశాంతిని శరీరం భరించలేకపోతుందా? నేను దుఃఖాన్ని అనిపిస్తున్నాను, నేను దుఃఖాన్ని అనిపిస్తున్నానని చెప్పేది, నేను దుఃఖాన్ని అనిపిస్తున్నానని చెప్పేది ఆ నేను ఎంత నిజమో దుఃఖం కూడా అంతే నిజం. ఈ దుఃఖాన్ని అంతా అశాంతి అంతా మీలో ఉన్న దొంగ నేనే అనిపిస్తుంది, నిజమైన నేను అనిపించడం లేదు, దొంగ నేను ఉండదు ఇక్కడ లోపల. మీకు దుఃఖం వస్తున్న మాట నిజమే కదా, ప్రాక్టికల్గానే మీరు అనిపిస్తున్నారు చెబుతున్నారు కదా, దుఃఖం అనిపించలేకపోతున్నామని అని ఎవరు మీ శరీరం అనిపించలేకపోతుందా? మీలో దొంగనే ఉంది. ఏంటది ఒక దొంగనే ఉంది, ఆ దొంగనే ఈ దుఃఖాన్ని అనిపిస్తాం. నిజమైన నేను అసలు నిజమైన నేను శరీరం లేదు కదా, ఇంకేమనిపిస్తున్నది? ఈ సేజ్ ఇది బాడీలెస్, ఈ సేజ్ ఇది రియలైజ్ బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్ అండ్ గాడ్లెస్ ఆల్సో రియల్ ఐ ట్రూ ఐ లాయల్ ఐ ఈ బాడీలెస్ గాడ్లెస్ వరల్డ్లెస్ అండ్ మైండ్లెస్ ఆల్సో. దానికి దుఃఖమేంటి? దానికి శరీరం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, దేవుడు లేడు, దానికి ద్వితీయం అంటూ ఏమీ లేదు. అసలు భయపడటానికి ద్వితీయం లేదు. నిన్ను చూస్తే నాకు భయం, నన్ను చూస్తే నీకు భయం. అసలు నిజమైన నేనికి ద్వితీయం లేదు, ఇంకా భయపడటానికి ఏముంది? రెండు లేదు, అక్కడ ఉన్నది ఒకటే. అంచేత ఈ ప్రపంచం నిజం, ఈ దేహం నిజం, ఈ ప్రపంచం నిజం, దేహం నిజం, ఈ దేహం మాత్రమే నిజం. దేహం తప్పించేమి లేదు. దేహాన్ని కాల్చితే బూడిదైపోతుంది, మరణానంతర జీవితం ఏమి లేదు అని ఇప్పుడు ఏదైతే నేను అని చెబుతున్నావో ఆ నేను చుట్టూరు నువ్వు తిరుగుతున్నావు కాబట్టి వచ్చిన దుఃఖం కూడా దొంగనేదా? ఈ దొంగ దుఃఖం అంతా దొంగనేనే అనిపిస్తుంది ఇక్కడ సిద్ధాంతం. నీ శరీరం అనిపించడం లేదు, నీ లోపల ఒక నిజమైన సద్వస్తు ఉంది, అదే అనిపించడం లేదు. ఇట్ ఈస్ ట్రూ ఐ అలా అది ఉందని కూడా నీకు తెలియటం లేదు. ఈ నేనే నిజం అనుకుంటున్నావు, దీని వెనకాల ఒక నిజం ఉందని, నీ హృదయంలో ఒక నిజం ఉందని, ఆ నిజమైన నేను ఒకటి ఉందని హృదయంలో అది నీకు తెలియటం లేదు. ఎంచాలి నీ జీవితంలో ఎప్పుడు పూర్వజన్మలోకి ఒక సత్కర్మ చేయలేదు, కనీసం మనసులో వాళ్ళు సుఖంగా ఉండాలని ఎప్పుడు కోరలేదు, ఒక విచారణ లేదు, ఒక గురువు యొక్క అనుగ్రహం లేదు, ఒక దైవ సేవ లేదు. ఈ సమాధి దేవుణ్ణి అసలు ఎప్పుడు ఆరాధించే తెలియదు మనకి. సత్కర్మ ఎప్పుడైనా చేస్తే కదా మనకు మంచి బుద్ధి కలగటానికి. అసలు మంచి బుద్ధి కలగటానికి మనం ఎప్పుడైనా సత్కర్మ చేశామా? మనం సత్కర్మ చేయలేదు. ఎవడ క్షేమమైన హృదయపూర్వకంగా కోరామా? ఇప్పుడు మనం ఫిజికల్గా ఏం చేయక్కర్లేదు. మనసులైన వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళ వెల్ఫేర్ బాగుండాలని వాళ్ళు ఎప్పుడైనా మనసులైన కనీసం కోరాము. ఫిజికల్గా మనం ఏం చేయకపోయినా అంచేది ఈ నేను ఏ నేనైతే నీ లోపలుండి దుఃఖం అనిపిస్తుందో అది నిజమైన నేను కాదు, కల్పించుకున్న నేను. ఆ కల్పించుకున్న నేనే, నువ్వు ఊహించుకుంటున్న నేనే ఈ దుఃఖం అనిపిస్తుంది. అసలు సత్యానికి దుఃఖం లేదు, దేహానికి దుఃఖం లేదు, మధ్యని సైతాన్ గాడు వచ్చి దుఃఖం అనిపిస్తున్నాడు. ఈ దుఃఖం ఎంత నిజం, ఆ దుఃఖం అనిపించేవాడు ఎంత నిజం, దుఃఖం కూడా అంతే నిజం. ఆడే అబద్ధమే, ఈడే అబద్ధమే, అనిపించేవాడు అబద్ధమే, అనిపించేవాడు అబద్ధమే. దుఃఖం దుఃఖం దేన్ని అనిపిస్తున్నాడు, దుఃఖాన్ని అనిపి అయ్యే అబద్ధమే. చూచేవాడు అబద్ధం, చూడబడేది అబద్ధం. భగవాన్ మీరు ఎప్పుడైనా యాత్రకు వెళ్ళరని అనవరు. ఈ అరుణాచలం పడి ఉంటున్నారంటే యాత్రకు వెళ్ళమంటారు. చూసిదేముంది అనవాడు, మన చేత చూడ ఈ చూసేవాడు అంత నిజము, చూడబడేది కూడా అంతే నిజం. ఎవరు చూస్తారు? మనసు చూస్తుంది. ఆ దృశ్యాన్ని ఎవరు కల్పిస్తున్నారు? బాగుందని బాగోలేదని మనస్సే కల్పిస్తుంది. చూసేవాడు అంత నిజము, చూడబడేది అంతే లేదు. అసలు జ్ఞానికి చూడటానికి ఏం లేదు, వినటానికి ఏమి లేదు, ఆలోచించడానికి ఏమి లేదు. ఉన్నది ఒకటంటే ఒకటే, ద్వితీయం లేదు. తనకంటే భిన్నంగా ఏదైనా కనిపిస్తుంటే ఆలోచించడం, ఆలోచించడానికి ఏమి లేదు, చూడటానికి ఏమి లేదు, వినటానికి అంటూ ఏమి లేదు. భయపడటానికి అసలు ఏమి, తనకంటే వేరుగా ఉంటే ఏదైనా భయం వేస్తుంది మనకి. మనకు భయం వేస్తుందంటే పునర్జన్మ వచ్చి తీరుతుంది, అంటే ద్వైత బుద్ధిని దాటలేకపోయాము. నీకు ఒక మనిషి ఇంకా ఎవరైనా చూసి మీకు ఎంతో కొంత భయం వేస్తామనుకోండి, పునర్జన్మ వచ్చి తీరుతుంది. తర్వాత భయం ఉన్నవాడికి దుఃఖం కూడా వచ్చేస్తుంది. ఏత రాగ భయ క్రోధ ఇష్టాలు ఇష్టాలు తగ్గించుకోండి. భగవాన్ వాచ ఏంటి? ఎవరో వాచ భగవాన్ ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోండి. కొంతమంది ఇష్టాలు అయిష్టాలు పెంచేసుకుంటారు, అనవసరం. ఇష్టాల వల్ల అయిష్టాల వల్ల ప్రమాదం ఏంటి చెప్పమంటారా? మనసు బాహ్యమకానికి వచ్చేస్తుంది మీకు, వల్ల దానివల్ల కలిసి వచ్చేది లేదు, దానివల్ల మీకు కలిసి వచ్చేది లేదు. ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోండి. తర్వాత ఉద్రేకం తగ్గించుకోండి. అంటే ఉద్రేకం పెరిగి కొద్ది మనకి ఏంటంటే ఆలోచనకు దూరం అవుతాం. ఎప్పుడైనా మనకి ఉద్రేకం వచ్చిందనుకోండి, అప్పుడు కొంచెం ఆలోచన తగ్గిపోతుంది మనకు. ఆలోచించలేము, సమస్యలు ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించలేము. అని తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఉద్రేకపడుతున్నారంటే మళ్ళీ అదొక గొడవ. మీరు ఉద్రేకపడుతున్నారు అలా అప్పుడు తెలివి దాన్ని ట్యాక్ట్ అంటారు, రేపు మాట్లాడదాం రండి అన్నారు. వాళ్ళు ఉద్రేకపడిపోతున్నారు, మీరు ఉద్రేకపడుతున్నారంటే మీరు బుద్ధిమంతులని మేము మంచివాళ్ళం కదా, ఇలా మొదలెడతారు మళ్ళీ. అలా అనకూడదు. వాళ్ళు ఉద్రేకపడుతున్నారు అనుకున్నప్పుడు వాయిదా వేయాలి. వాయిదా అంటే మనం వేళ కూర్చొని మాట్లాడకూడదు, ఇంకా రెండు రోజులు ఉన్నాక మాట్లాడదాం అంటే అని సరిపోతుంది. మీరు ఉద్రేకపడుతున్నారంటే అదే గొడవ కదా, మరి అదే పేచీకి కారణం అవుతుంది. దాన్ని టీఏసీటీ ట్యాక్ట్ అంటారు, దాన్ని ట్యాక్ట్ టీఏసీటీ ట్యాక్ట్. ఆ ట్యాక్ట్ లేకపోతే మనిషి బతకలేడు. ఆ టీఏసీటీ ట్యాక్ట్ లేకపోతే మనిషి బతకలేడు. ఎంతో కొంత అది ఉండాలి. ఆ ట్యాక్ట్ కూడా విధడంలో భాగమే. అది విధడంలో ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ విధడం, ట్యాక్ట్ కూడా. అంచేది మీరు ఉద్రేకపడుతున్నారు అనకుండా ఏమన్నా రెండు రోజులు నాకు మాట్లాడదాం, ప్రస్తుతానికి వాయిదేద్దాం, నాకు తొందర పని ఉంది మీకు తొందర పని ఉందంటే సరిపోతుంది. లేకపోయినా అటెండ్ అబద్ధాల వల్ల మీకు ఏం మీకు పాపం వచ్చేది. ఏం చేత పాపం రాదంటే మీకు దుర్బుద్ధి ఉంది. ఆ మాట అంటారు సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఇంకో రెండు రోజులు నాకు ఆలోచిందామంటే అటువంటి వాటి వల్ల మీకు పాపం రాదు. ఏం చేసి మీ హృదయంలో దోషం లేదు కాదు. మీరు గ్రహించవలసింది ఏంటంటే అది మామూలుగా బాహ్యంగా చూస్తే అబద్ధమే, కానీ మీ హృదయంలో దోషం లేదు, దానివల్ల మీకు పాపం కూడా రాదు. ఎవడ ఇడుగు కూడా మొదలుపెట్టాడు, నేను శరీరంగా బాధపడిపోతున్నానండి, మానసికంగా బాధపడుతున్నానండి, నేను పుట్టినప్పటి నుంచి కష్టాలే, నాకు అత్తారింటి కాడ సుఖం లేదు, పుట్టింటి కాడ సుఖం లేదు, అక్కడ మొళ్ళకంపే ఇక్కడ మొళ్ళకంపే. నిజంగా కొంతమందికి అంతే పాపం. కొంతమంది పుట్టింటి కాడ కష్టపడ్డా అత్తారింటి కాడ సుఖపడతారు, కొంతమంది పుట్టింటి కాడ సుఖపడాలి కష్టపడి అత్తారింటికాడ వెళ్ళి సుఖపడి ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఈడంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ, ఈ అమ్మాయి ఏమంటుందంటే ఎక్కడికి వెళ్ళినా ముళ్ళకంపే అంటాను. వాళ్ళు మా పుట్టింటికాడ చిన్నమైన వాళ్ళు కదా, వాళ్ళు అత్తారింటికాడ చిన్నమైన వాళ్ళు కాదు, వీళ్ళు చిన్నమైన వాళ్ళు కాదు, వాళ్ళు చిన్నమైన వాళ్ళు కాదు. ఇప్పుడు మటుకు నాకు శాంతి ఎలా ఉంటుందో తెలియదండి. అంటే నా గురించి మా అమ్మ బాధపడుతుంది, నేను బాధపడిపోతున్నానండి, నేను పాపం మా అమ్మాయి మాద బాధపడిపోతుందని, మా అమ్మ బాధపడిపోతుంది, ఈ దేహం ఉంది కదా, ఆ శరీరం నా కూతురు అనేది అనుకుంటుంది కదా, నా గురించి అంటే అది ఎవరో మా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ పాలకొల్లు గవర్నమెంట్ కాలేజీ ఫస్ట్ ప్రిన్సిపల్ గారు అన్నాతరాయ లక్ష్మీనారాయణ గారి పేరు నాకు. వారానికి ఒక రోజు రెండు రోజులు కాలేజీ అయిపోయిన తర్వాత సాయంత్రం 5:30 6:30 వచ్చో గంట కూర్చున్నారు దగ్గర. వారానికి ఒక రోజు రెండు రోజులు వచ్చేవారు. మొన్న ఎప్పుడుకో కలిసి నేను ఉన్నప్పుడు చిన్నపిల్లలు అంటే నేను మీరు పాలకొల్లు ఉన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినని తెలిసి నాకు వాళ్ళందరూ బాగున్నారని అడిగాను నేను. ఎక్కడో తర్వాత 20 ఏళ్ళకి పెద్దవాళ్ళు కలుసుకుంటారు. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నాను అన్నాడు ప్రిన్సిపల్ గారు చెప్పిన సమాధానం. వాళ్ళు ఎవడో బాగుంటారు అనుకోండి మరి నేను ఒక్కడిని ఎలా బాగుంటానంట. మరి నేను ఎక్కడ బాగుండగలను మరి మీరు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా అడుగుతున్నారు మీ అల్లుళ్ళు ఎలా ఉన్నారు కోడళ్ళు ఎలా ఉన్నారు ఇలా అడుగుతున్నారు మీరు. వాళ్ళందరూ బాగున్నారు అంతకు కూడా నేను చూడండి ఎంత బాగున్నాను నాకు వయసు వచ్చేసింది వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను బాగున్నాను. వాళ్ళు ఎవరో సుఖంగా లేరనుకోండి మరి నేను బాగుండగలను నేను సుఖంగా ఉండలేను కదా అని అంటే మమకారం. అదేంటది మమకారం. ప్రిన్సిపల్ గారు అలా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటే నేనేదో బాధపడుతున్నా మా అమ్మ సుఖంగా ఉంది అది సుఖం లేదో నేను బాధపడుతున్నాను అది బాధపడుతుంది ఇలా అందరూ చుట్టేసుకుంటున్నారు ఈ బాధలన్నీ. వీడు ఏం చెప్తాను నేను నా పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నాకు సుఖం లేదు అని మా అమ్మ కూడా సుఖం పోగొట్టుకుంటాను ఉన్న శాంతి పోగొట్టుకుంటానండి. మరి నాకు ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుంది నేను ఈ జన్మ పూర్వజన్మలో ఏమైనా పాపం చేశానమో కానీ ఈ జన్మలో మటుకు నేనేం పాపం చేయలేదని చెప్పేస్తాను. ఈ అమ్మాయి ఏం చెబుతానంటే నేను పూర్వజన్మలో ఏదైనా పాపం చేసి ఉండొచ్చు ఈ జన్మలో మటుకు నేనేం చెడ్డ చేయలేదని చెబుతాను. ఒకవేళ నేను పూర్వజన్మలో ఏదో జన్మలో దోషం చేస్తే దాని ఫలితమా ఈ బాధ అంతా అని ప్రశ్న. దాని రిజల్టా ఇదంతా ప్రశ్న. ఇంక ఈయన మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆచార్యుడు మొదలెడుతున్నాడు ఇక్కడ భగవాన్ మొదలెడుతున్నాడు దానికి సమాధానం. ఏమంటున్నాడంటే ఎవరు బాధపడుతున్నారని అడిగాడు. మీ మనస్సు బాధపడుతుంది అంతే కదా ప్రశ్న. అంటే నిజం కూడా అంతే కదా ఎవరు బాధపడుతున్నారో నీ మనస్సు బాధపడుతుంది. నీ మనస్సులో బాధ ఎవరికైనా మనస్సులో బాధ ఉంటే శరీరంలోకి వచ్చేస్తుంది. మీకు అక్కడిదాకా మీకు మనస్సులో ఏదైనా బాధ ప్రారంభమైందనుకోండి మీకు నల్లాళ్ళు శరీరానికి అనారోగ్యం వచ్చేస్తుంది. మీరు రోజు భయం వేస్తారనుకోండి ముందు విరేచనాలు పట్టుకుంటాయి. ముందు భయం వేసిన వాళ్ళకి ముందు విరేచనాలు పట్టుకుంటాయి చలని ఎక్కించాలి. ఎంచాలి అంటే దీంతో ఒకదానికో కనెక్షన్ మనసుకి శరీరం దగ్గర వాళ్ళు దగ్గర చుట్టాలి వాళ్ళు ఎవరో మనసుకి శరీరం. మీకు ఏదైనా మనసు బాధపడటం ప్రారంభించిందనుకోండి ఏదే విషయం గురించి ఆ దుఃఖం అంతా అశాంత మనస్సుకి మనస్సు ఏ విషయంలో అయితే టెన్షన్లో ఉండవు ఆ టెన్షన్ అంతా శరీరంలో దిగిపోయి రక్తపోటు వచ్చేస్తుంది. నెగురి గారికే రక్తపోటు వచ్చేసింది చైనాతో మనం ఓడిపోయినప్పుడు. మీటింగ్లో మామూలుగా మాట్లాడేసేవాడు 60 ఏళ్ళలో చైనాతో మనం ఓడిపోయాము. అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నవాడు బీపీ వచ్చేసింది మామూలుగా లోపల బెంగ పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆ తోబుట్టు కూడా ఏమందంటావు రోజున విజయలక్ష్మి నువ్వు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావు నువ్వు లేకపోతే ఎవడో ప్రధానమంత్రి చేయలేడనుకుంటున్నావు నువ్వు నీకంటే బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పింది. ఈ సూటి పొట్టు మాటల వల్ల కూడా ఇంట్లో వాళ్ళు తిడతా అంటే ఎలాగా ఇప్పుడు బయట వాళ్ళు తిడితే మనం ఏదో దురిచేసుకుంటాం ఇంట్లో వాళ్ళు తిడతాం మొదలెడితే. ఒకసారి విజయలక్ష్మి అంటే నెహ్రూ గారు చెల్లిలే నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు ఎందుకు పనికి రాను రక్షణ మంత్రి కింద పెట్టావు ఆడి పైకి కాంగ్రెస్ లోపల కమ్యూనిస్టాడు నువ్వేదో తెలియని కూడా నాకు ప్రజల్లో పలుకుబడి ఉందన్నావు ఏం చేసావు ప్రిపేర్నెస్ చైనాతో యుద్ధం వస్తామంటే కంట్రీని నువ్వు ప్రిపేర్ చేయలేదు నీలో కూడా తప్పులు ఉన్నాయి ఏదో మొత్తమే ప్రజలు నిన్ను నమ్ముతున్నారు నువ్వేదో నాయకుడు నువ్వు అనుకుంటున్నావు. నేను చచ్చిపోతే ఈ దేశాన్ని ఎవడ పరిపాలన నీకంటే బాగా చేసేవాళ్ళు నువ్వు చచ్చిపోతే 1000 మంది అంటే చెల్లెళ్ళు అంటే ఎంత బాధ కలుగుతుంది అటువంటి మాటలు పడ్డాడు. ఇప్పుడు మనం ఈజీలో వాళ్ళు ఎవరన్నా ఏదైనా తిడితే పట్టించుకోం కానీ ఇంట్లో వాళ్ళు తిడతా అంటే కొంత గొడవ టెన్షన్ అలా టెన్షన్ వచ్చి పాపం మంచివాడు 64 నిద్దట్లో రక్తం బీపీ ఎక్కువైపోయి హార్ట్ కొట్టింది కొంత హార్ట్కి ఇంజెక్షన్లు చేశారు రేపు పొద్దున్న చూద్దాం ఉన్నారు. ఆ రాత్రి ఇక్కడ రక్తనాలు కొట్టేసి కోమలో కలిపాడు మరుసటి మధ్యాహ్నం 1 గంటకి చచ్చిపోయాడు దొంగట్టుకు చచ్చిపోయాడు. అదే ప్రధానమంత్రికి బెంగ అంటే వాడుకుంటే సమస్యలు ఆడుకుంటాయి. ఎంత గట్టిగా అంతే గాలి. ఏ కుటుంబానికి తగిన బాధ ఆ కుటుంబానికి ఉంటుంది. ప్రధానమంత్రికి బాధ అంటే అనుకుంటారు తెలియక, అది కేవలం దెంగెట్టుకున్నాడు, అంత బీపీ వచ్చేసింది చచ్చిపోయాడు, కంట్రోల్ అవ్వలేదు బీపీ. అంచేత దెంగ శరీరం మీద దిగిపోతుంది. మీరు ఏదైనా ఒక విషయంలో బాగా ఎక్కువ దెంగెట్టుకున్నారనుకోండి, ముందు బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. ఆ రెండాటిని దొంగ జబ్బులు అంటారు. ఆ బీపీని షుగర్ని దొంగ జబ్బులు అని పేరు అట్లకి. పైకి నున్నగా ఉంటారు, లోపల ఏమో గుండెని లివర్ని ఊపిరితిత్తులను వరుసగా కొట్టుకొచ్చేస్తారు. బయటకు చూసి అంత బాగున్నారు ఈ మనుషులు, బాగుంది వెళ్ళి బతికిలే ఉన్నారు అనుకుంటారు. మేజర్ ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తారు. షుగర్ ఒకటి బీపీ ఒకటి, లివర్ని కొట్టేస్తుంది, గుండెని కొట్టేస్తుంది, ఊపిరితిత్తులను కొట్టేస్తుంది, కిడ్నీస్ని కొట్టేస్తుంది. అవి దొంగ జబ్బులు. ఆ రెండాటికి దొంగ జబ్బులు అని పేరు. పైకి ఏమి కనపడవు, జబ్బుల కింద కనపడవు. వాటికి దొంగ జబ్బులు అని పేరు. ఒకటి బీపీ, రెండు షుగరు. బీపీ కంటే ప్రమాదం షుగరు. అక్కడికి వాళ్ళు నోరు కట్టుకుంటారు పాపం. ఎప్పుడైనా కక్కుర్తి పడుతూ ఉంటారు. ఏ మామిడిపళ్ళు రోజుల్లోనే కక్కుర్తి పడుతూ ఉంటారు. కానీ మామూలు నోరు కట్టుకున్నా నెమ్మదిగా కొట్టేస్తూ ఉంటుంది అది. ఇప్పుడు మనకి ఒక ఇంద్రియానికి నిగ్రహం నేర్పుతుంది షుగర్, అది మంచిదే. కొన్ని కొన్ని జబ్బులు మంచియే. ఇప్పుడు టీబీ జబ్బుడు చాలా మంచి, శుభ్రంగా తినేసి పడుకోమంటారు. అంతే పని చేయక్కర్లేదు కదా మనం. ఇంకా తినేయండి పడుకోండి, తినేయండి పడుకోండి అంటారు టీబీ. పచ్చివి లేదు దానికి. తినేసి పడుకోండి, తినేసి పడుకోండి, తినేసి పడుకోండి. ఇంకా ఆడికే తినేసి పడుకుంటాడు. దానికి ఏ టాబ్లెట్స్ నిజంగా సంవత్సరానికి తగ్గిపోతున్నాడు. తినేసి పడుకోవడం కదా ఈ ఒంపోటు దొరికింది. ఇంకా కంచాలను సరిపడి తిరిగి మంచాలను సరిపడి మంచం అలా ఉండమంటే అలాగే చెబుతారు డాక్టర్లు. మీరు ఎక్కడికి తిరగొద్ది, తినేసి పడుకోమని చెబుతారు. మంచి చెప్పదు తినేవాళ్ళకు. ఇంకా షుగర్ ఉంది, ఆ షుగర్, ఆ షుగర్ నోరు కట్టుకోవాలి. అది అదొక ఇంద్రియ నిగ్రహం. అంటే నోరు కట్టుకోవడం నేర్పుతుంది. నోరు కట్టుకోకపోతే వాడు వెళ్ళిపోతారు వాళ్ళు. అది బిల్లలు వాడినది కాదు, కంట్రోల్ చేయలేదు. ఇంకా నోరు కట్టుకోవాలి. కక్కుర్చి పడతా అంటే అది ఒక ఇంద్రియానికి నిగ్రహం నేర్పుతుంది అది షుగరు. మరి షుగర్ వచ్చి ఇంద్రియ నిగ్రహంగా ఉంటే, ఈ నోటి దగ్గర తిండి దగ్గర నిగ్రహంగా ఉంటే వాళ్ళు చాలా కాలం బతుకుతారు. ఆ టైంకి టాబ్లెట్స్ వాడి అన్ని నిగ్రహంగా ఉండాలి. అది వదిలేద్దాం. మధ్యన ఎందుకు వచ్చింది, గొడవ వచ్చింది, ఈ అమ్మాయి గొడవ పరిష్కారం అవ్వాలి కదా. ఈ అమ్మాయి గొడవ ఏమంటున్నారంటే, భగవాను ఎవరు బాధపడుతున్నారన్నారు. నీ మనసు బాధపడుతుంది, నీ మనసు బాధపడుతుంది కాబట్టి నీ మనసు వలన బాధ ఉంటే శరీరానికి వచ్చేస్తుంది. మనకు తెలుస్తుంది కదా, నీకు ఎక్కువ కాలం భయం వస్తుంటే మోషన్స్ వచ్చేస్తాయి. మోషన్స్ వచ్చి చాలా రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. బీపీ ఎక్కువైతే మామూలుగా వర్రీయింగ్ ఏంటది, వర్రీయింగ్ వల్ల బీపీ వచ్చేస్తుంది. యాంగ్జైటీ వల్ల బీపీ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ వల్ల కూడా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి కూడా బీపీ వస్తుంది, రకరకాలుగా వస్తుంది. ఆ వర్రీయింగ్, వర్రీయింగ్ భగవద్గీతలో చెప్తాడు, ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు స్టాప్ వర్రీ. ఆ జరగవలసింది ఏదో జరుగుతుంది, మీరు వర్రీ పెట్టుకోవద్దాం. మీ ప్రయత్నం గమనపట్టు, మీరు ఎంతవరకు ప్రయత్నం చేయాలంటే మీరు చేసి వదిలేయండి. మీరు ప్రయత్నం చేయండి, కానీ రిజల్ట్ మటుకు ఈస్టోడి చేతిలో ఉంది, మీ చేతిలో లేదు. ప్రయత్నం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, లేకపోతే సోమర్తనం వస్తుంది. అంటే రిజల్ట్ మటుకు భగవంతుడి చేతిలో ఉంది. అది మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు. ది గ్రేటెస్ట్ థింగ్ అర్జున, ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు స్టాప్ వర్రీ. వర్రీ పట్టం మానేయండి ముందు. ఇదేనా పరిష్కారం చేసుకుని, పరిష్కారం చేసుకునే ప్రయత్నం ఉంటే చేయండి. వారి రిజల్ట్ గురించి వర్రీ పడద్దు. రిజల్ట్ గురించి మీరేం వర్రీ పడద్దు. ఇక్కడ భగవాన్ సమాధానం చెప్తున్నాడు. ఎవరు నువ్వు చాలా పుట్టినప్పటి నుంచి నువ్వు బాధపడిపోతున్నావు అంటున్నావు, ఎక్కడికి వెళ్ళినా ముళ్ళ కంపే అంటున్నావు. ఎవరు బాధపడుతున్నారో నీ మనసు బాధపడుతుంది, మనస్సును బట్టి నీ శరీరం బాధపడుతుంది. అంటే మనస్సులో ఉన్న బాధ శరీరంలో దిగుతుంది. కానీ నేను బాధపడిపోతున్నాను, నేను బాధపడకపోతున్నాను, బాధ ఎవరు పడుతున్నారు, నీ మనస్సు నీ శరీరం బాధపడుతుంది, మరి అయ్యంటి అడగటాలన్నా అందరూ ఇది అనుకుంటున్నారు. బాధ ఎవరు పడుతున్నారు, మనస్సు బాధపడుతుంది, మరి మనస్సు శరీరం నన్ను అడగటాలేదంటే నీ శరీరం బాధపడుతుందంటే నేను నువ్వు అడుగు వచ్చినావు కానీ నా శరీరం బాధపడుతున్నా, మరి నీ శరీరం నన్ను ఎందుకు అడగటలేదు. ఏదైతే బాధపడుతుందో అది అడగాలి కదా, అది అడగకుండా నువ్వు అడుగుతావంటే. కొంతమందికి ఈ వేదాన్ని తలకాయపడి వచ్చేస్తుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇది. ఏదైతే శరీరం బాధపడి మరి శరీరం అడుగుతుందో నన్ను, మరి మనస్సు నీ మనస్సులో దుఃఖం ఉందన్నట్టు నీ మనస్సు అడుగుతుందా, ఎవరు అడుగుతున్నారు నన్ను? నువ్వు నీ నిజమే నీకు దుఃఖం అనిపిస్తున్నావు, అయితే నీ మనస్సు అనిపిస్తుంది, శరీరం అనిపిస్తుంది, మనసులో ఉన్న దుఃఖం శరీరంలోకి దిగిపోయింది అప్పుడనే, మనసులో ఉన్న అశాంతి అంతా కూడా అప్పుడే బాడీ లాంగ్వేజ్లో చెప్పేస్తున్నది. ఈ మధ్యన జయలలితని అడిగాడు, మీరు నెగ్గుతాడో కరణ నెగ్గుతాడు మొఖం చూడండి చెప్పేస్తున్నాడు, నేను నెగ్గుతాను ఆడు నెగ్గుతాడు మొఖం చూస్తే చెప్పేస్తా తెలిసిపోతున్నాం కదా, అదే ఉండి కదా, అది అక్కడ కంచి స్వాములారిని జైల్లో పెట్టించేసింది. అది వాజ్పేయి గారు అప్పుడు పెద్ద మంచి ఆయన వాజ్పేయి గారు ఉన్నారు ప్రధానమంత్రిగా, ఆయన ఉన్నారు పై ఆయన ఏమో విడిచిపెట్టానని చెప్పాడు. తప్ప ఏదైనా మామూలు పరిస్థితి ఉంటే మందలించండి జైల్లో పెట్టేటువంటి పీఠాధిపతిని, అలాగే ఏదో చెబితే ఇది మొండి తినలేదు అప్పుడు, ఇది ముఖ్యమంత్రి చేస్తాను ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెబితే వినలేదు. అప్పుడు వాజ్పేయి ఏమని పౌరమించాడంటే 24 గంటలు గవర్నర్ పరిపాలన పెట్టేసి పీఠాధిపతిని ఇడిపించేసి పంపేస్తాను, బయట పంపేస్తాను, తర్వాత నువ్వు పరిపాలించుకో అన్నాడు. మళ్ళీ గవర్నర్ పరిపాలన ఎప్పుడు చేస్తానో చెప్పలేదు అన్నాడు, ఇంక అధికారం పోతుంది కదా. ఒకటి కంగారు పట్టి ఇది భయపెడితేనే కానీ ఇది లొంగదని అనుకున్నాడు వాజ్పేయి, భయపెడితే అది భయపడిపోయి ఇచ్చిపెట్టేసింది. మీరు నెగ్గుతారా లేదా కరుణానిధి నెగ్గుతాడా అంటున్నా, నన్ను అడుగుతాడంటే ఆడు మొఖం చూస్తాడు, మొఖమే చెప్పేస్తున్నాను కదా, బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తున్నాడు. ఆడు ఓడిపోతాడు నెగ్గుతాడు, ఆడు మొఖం చూస్తే తెలిసిపోతున్నాడు కదా, దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. అది వాజ్పేయి చెబితే లేదు, అది భయపెట్టాడు ఇప్పుడు, భయపెడితే భయం వేసి ఇచ్చిపెట్టేసింది. అదే పీఠాధిపతిలో కూడా ఏమైనా దోషాలు ఉండొచ్చు, దోషాలు ఉన్నాయని గౌకర్యం జైల్లో పెట్టేయకూడదు, అది హిందువులకు అగౌరవం కదా, మరి అది వదిలేద్దాం. కానీ ఇక్కడ ఇప్పుడు నీ శరీరం మనస్సు అది అడగవలసి మరి నన్ను ఎవరు బాధపడుతున్నారు, నీ శరీరం మనసు బాధపడుతుందో మనస్సు బాధపడుతుంది, అవి నన్ను అడగాలి కదా మరి. నువ్వు నేను పూర్వజన్మలో ఏమైనా దోషం చేశానా, పూర్వజన్మలో ఉన్న దోషం ఇప్పుడు ఆ దుఃఖ రూపంలో వచ్చిందని అడుగుతున్నావు. మరి పూర్వజన్మలో దోషం చేస్తే మరి ఆ పూర్వజన్మ నువ్వు చెప్పే పూర్వజన్మకు ముందు ఇంకో జన్మ ఉండాలి కదా, ఇలా ఎన్ని జన్మలని వెనక్కి వెళతావు నువ్వు, ఇంక వెనక్కి వెళ్ళటమే పనే ముందుకెళ్ళవా, నువ్వు అడుగులు వెనక్కి వేస్తావా, నువ్వు ముందుకేయటమా, లేదా ఒక అడుగు ఎదురకేసి 4 అడుగులు వెనక్కి వేస్తావా, అంతకుముందు పూర్వజన్మ, అంతకుముందు జన్మ, అంతకుముందు జన్మ, అంతకుముందు జన్మ, ఇలా ఎక్కడికెళ్తే దీనికి అంతే ఉంది, చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న వస్తుంది చివరికి. నువ్వు అడిగి ఇంతకుముందు జన్మలో ఏదో చేశానని దాని బాధ అనిపిస్తుంది, అందులో గెలిస్తే దానికి సరైన సమాధానం రాదు నీకు, అందులో గెలిస్తే అసలు నీకు నిజంగా జన్మలు వచ్చినా ఆ జన్మల కన్నా ఇప్పటికి లోపల నీ లోపల అవిద్య కారణం. కానీ నిజంగా నువ్వు చెప్పినట్టు నీకు జన్మలు వచ్చాయి అనుకుందాం, ఆ జన్మలకు అవిద్య కారణం నీకు, ఆ జన్మలకు అవిద్య కారణం అవిద్య ఇప్పుడు కూడా ఉంది నీకు. ఏ ఇది బాగా అర్థం చేసుకోండి, ఏ నీకు పూర్వజన్మల వల్ల ఏదో దోషం చేశాను ఇప్పుడు ఇంత కర్మ అనిపిస్తున్నాను నువ్వు అంటున్నావు, కర్మ వేరు కర్మ వేరు, నేను కర్మ అనిపిస్తున్నాను నువ్వు అంటున్నావు, ఇప్పుడు ఈ సంవత్సరం పేరే కరణామ సంవత్సరం ఏదో ఉంది ఈ సంవత్సరం పేరు, అంచేత నీకు పూర్వజన్మలు వచ్చినాయని అనుకుందాం, దానికి ఏది కారణం అవిద్య కారణం, అవిద్య ఇప్పుడు అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అని చేత నేను పూర్వజన్మంలో ఏదో చేశాను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఈ ప్రశ్న నీ చేత అడిగించేది ఆత్మ కాదు, అవిద్య అడిగిస్తుంది. లాజిక్ చూడండి, నీలో ఉన్న చైతన్యం, నీలో ఉన్న నిజం ఈ ప్రశ్నలన్నీ అడగటం లేదు. నీలో ఉన్న నిజం ఇది అడగటం లేదు ఈ ప్రశ్న. నీలో ఉన్న అవిద్య, నీ విధమైన అవిద్య ఉంది కాబట్టి అవిద్య ఈ ప్రశ్నలన్నీ అడుగుతుంది. ఈ ప్రశ్నలన్నీ నీ చేత అడిగిస్తుంది. ఇప్పుడు అవిద్య ఎలా పోతుంది? ఈ ప్రశ్నలన్నీ ఎలా అడుగుతున్నావు? శరీరం గురించి, మనసు గురించి, ఈ ప్రశ్నలన్నీ నీ చేత ఎవరు అడిగిస్తున్నారు? అవిద్య అడిగిస్తుంది. అవిద్య ఎలా పోతుంది? ఆత్మవిద్య కలిగితే అవిద్య పోతుంది. అంతేత అన్ని విద్యల్లోకి ఆత్మవిద్యను నేనని భగవంతుడు కూడా చెప్పాడు. అవిద్య ఎలా పోతుందంటే విద్య వస్తే పోతుంది. ఈ బాధ ఎవరికి, ఎందువల్ల కలిగింది అని అడిగే ఈ బాధ ఎవరిది? నీలో ఒక సత్యం ఉంది, నీలో ఒక నిజం ఉంది. ఈ బాధకి, ఈ శరీరానికి, ఈ మనస్సుకి అది నీలో ఉన్న సత్యం అతీతమైనది. ఈ శరీరము అబద్ధమే, మనస్సు అబద్ధమే. నీ చేత ప్రేరేపించి ప్రశ్నలు అడిగే అవిద్య కూడా అబద్ధమే. నువ్వు అవిద్యను నశింపజేసుకోవడానికి, అవిద్య నశిస్తే, అవిద్య ఎలా నశిస్తుంది? విద్య వల్ల నశిస్తుంది. విద్యని కలిగితే ఆత్మానుభవం కలుగుతుంది. ప్రత్యక్షానుభవం, అపరోక్షానుభూతి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఈ విద్య అవిద్య పోదు, విద్య వల్ల అవిద్య పోతుంది. విద్య అవిద్య పోయిన నీకు ఆత్మానుభవం కలుగుతుంది. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఉన్న వస్తువును ఉన్నట్టుగా దర్శించడం. ఉన్న వస్తువును ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే దర్శించడమో, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అప్పటి నుంచి భయం ప్రారంభమవుతుంది. అంచేత నిత్యాన్ని గ్రహిస్తావు. అంచేత నువ్వు వెనక్కి ఎడకు. ఆ జన్మలో ఏదో తప్పు చేశానండి, అంచేత ఈ జన్మలో ఇది ఒక్కో అనిపిస్తున్నాయంటే, ఒకవేళ ఆ జన్మ నిజమైనా, ఆ జన్మ ఎంత నిజమో, ఆ తప్పు ఎంత నిజమో, ఇప్పుడు అనుభవించే శరీరం, మనస్సు కూడా ఇవన్నీ స్వప్నానికి సంబంధించిన గొడవలు, ఇవన్నీ డ్రీమ్ స్టఫ్. అసలు ఈ ప్రశ్నలు నీ చేత అడిగిస్తుంది, ఎవరు అడిగిస్తున్నారు? నీ లోపల అవిద్య అడిగిస్తుంది. అవిద్యను పోగొట్టుకోవడానికి నువ్వేమి ప్రయత్నం చేయటం లేదు, ఏమీ సాధన చేయటం లేదు. నువ్వు వెనక్కి వెళ్తున్నావు కానీ ముందుకు రావటం లేదు. ఒక అడుగు ముందుకేసినా నాలుగు అడుగులు వెనక్కి వేసేస్తున్నావు. అంచేది నువ్వు ముందుకు రావాలి, వెనక్కి కాదు. గతం 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 గతం, ఆ గతం కూడా వదిలేయి. ఇప్పుడు నీకు కాళ్ళలో ముళ్ళు ఇరిగింది. ఎప్పుడు ఇరిగింది, ఎలా ఇరిగింది అనుకోవడం కంటే, అనుకుని విచారణ చేయడం కంటే ముళ్ళు తీసేసుకోవడం మంచిది. అలాగే నీకు దుఃఖం వస్తుంది. ఇప్పుడు మానసికంగా బాధపడుతున్నావు, శారీరకంగా బాధపడుతున్నావు చెబుతున్నావు. ఈ దుఃఖం వల్ల అంటే దుఃఖం మనిషిని ఎండింపజేస్తుంది. కొంతమంది ఆత్మనిగ్రహం కోసం తమ శరీరాన్ని ఎండింపు చేసుకుంటారు, అది వేరే విషయం. ఆత్మ విజయం కోసం తిండికాడ బగు జాగ్రత్తగా ఉండి తమ శరీరాన్ని వాళ్ళే ఎండింపు చేసుకుంటారు, అది వేరే విషయం. అది స్వతంత్రంగా చేసుకునేది, ఒక జయం కోసం, గోల్ కోసం, డెస్టినేషన్ కోసం చేయించుకునేది. కొంతమందికి నిరంతరం దుఃఖం ఉంటే ఎండిపోతారు, పాపం ఆ శరీరం ఎండిపోతుంది. వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, చెబితే వినేవాళ్ళు ఉండరు. వాళ్ళ కష్టాలు చెప్పుకున్నానే వినేవాళ్ళు ఉండరు. వినేవాళ్ళు ఉన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అర్థం చేసుకుని తిరిగి సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. ఒకవేళ అమ్మాయికి ఏదైనా బాధ ఉంటే దానికి ప్రాక్టికల్గా చేసేవాళ్ళు ఎవరో ఉండరు. అంటే ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ నీ చేత అడిగించే ప్రశ్నలన్నీ అవిద్య అడిగిస్తుంది. అంచేది నువ్వు అవిద్యను నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అప్పుడు ఏదో జన్మ వచ్చింది, అప్పుడు ఏదో దోషం చేశానో, దోషం ఈ దుఃఖ రూపంగా వస్తుందని ఇలా ప్రశ్నించుకుంటే నీకు ముగింపు ఉండదు. ముందు నువ్వు అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి, సజ్జన సాంగత్యం చెయ్యి, సద్గ్రంథ పఠనం చెయ్యి, హోలీ కంపెనీ చెయ్యి. అజ్ఞానం నశించిన వెంటనే నీకు జ్ఞానోదయం కలుగుతుంది. తర్వాత నీకు జ్ఞానోదయం కలిగాక ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు చేసిన నిన్ను తెలుసుకోవడమే కదా జ్ఞానం అంటే. జ్ఞానం అంటే నువ్వు ఎవరిగా ఉన్నావో దాన్ని తెలుసుకోవటమే. అది తెలిసాక నీకు అనిపిస్తుంది, ఏంటి దీన్ని తెలుసుకోవడానికి ఇన్ని కష్టాలు పడ్డానంటే ఇన్ని కష్టాలు పడవలసిన అవసరం లేదు. అది జ్ఞానం కలిగాక అప్పుడు నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు, ఏంటి ఇన్ని కష్టాలు పడ్డాను, ఏంటి ఏమి లేని దానికని, ఎందుకు ఇన్ని బాధలు పడ్డాను, ఏమి లేని దానికి, ఏమి లేని దానికి కల్పించుకుని నేను బాధలు పడ్డాను, ఏమి లేని దానికి కల్పించుకుని ఇంత దుఃఖపడ్డాను, ఎందుకు ఇంత అశాంతి పడ్డాను కానీ నేనని కలిపింది ఎప్పుడు ఇప్పుడు తెలియదు నీకు, జ్ఞానం కలిగాక తెలుస్తుంది. అటువైపు నీ కళ్ళు తెరువు, అటువైపు నీ కళ్ళు తెరవడం మానేసి గతం 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 ఎప్పుడేదో తప్పు చేశాను ఎప్పుడేదో తప్పు చేశానని చివరికి అస్తమానం ఇలా అనుకుంటాడు, మెంటల్ కేసులు కింద తయారవుతాడు. ఫర్గట్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గట్. ఉపనిషత్తు చెప్పింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గట్. ఫర్గట్ అండ్ ఫర్గట్. కొంతమంది మిమ్మల్ని ఏదైనా మాట్లాడుకుంటారు, ఇంకా పైకి అపకారం చేయకపోయినా లోపల మోసలు తిరుగుతూ ఉంటారు. కాకినాడ మెడికల్ కాలేజీలో మేడం గారు చేశారు ప్రిన్సిపాల్ కింద, చాలా కాలం చూశారు. ఆవిడ ఇప్పుడు మంచం పట్టారు నాన్నగారు. ఇప్పుడు బ్రాంచ్ ఆవిడ బ్రహ్మచారి పైగాను, బ్రాంచ్ ఏమి లేదని తిండి మీద బ్రాంచ్ పోలేదు అంటుంది ఆవిడ. ఆ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారంటే ఏదో ఒకటి తింటే విరేచనాలు అయిపోతున్నాయి. ఆవిడ నీ విరేచనాలు ఎక్కడ ఎత్తగలవు, నోరు కట్టుకోమని వాళ్ళు చెబుతున్నారు. విరేచనాలు మరి ఎక్కడ ఎత్తుతారు రోజులు. నేను బ్రహ్మచర్యం బాగా అవలంబించానండి. ఇప్పుడు ముసల్దాన అయిపోయిన తిండి కట్టుకోలేకపోతున్నాం, తిండి కట్టుకోకపోతే విరేచనాలు అయిపోతున్నాం, ఇంట్లో వాళ్ళు అందరూ పట్టుకు తిడుతున్నారండి. ఆవిడ నాకు సూత్రం చెప్పింది. ఆవిడ ఆవిడ సూత్రం ఏంటంటే ఫర్గెట్ అండ్ ఫర్గెట్. ఆవిడ ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెప్పింది, ఇప్పుడు మంచం పట్టింది రండి. ఆవిడ ఆవిడకి విశాఖపట్నం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చేసింది కాకినాడ. రామకృష్ణరావు కూడా పురుళ్ళు పోయి నా దగ్గర నేర్చుకున్నారని చెప్పింది ఆవిడ. ఆవిడ బాగా సీనియర్. ఆవిడ ఏమన్నా మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, మనిషి కూడా బాగుంటారు కదా అని అడిగాను మేడం గారిని. ఏమంటే ఆ రోజు పైన ఎండి చదివానండి, బొత్తిగా మా కులం బ్యాక్వర్డ్ క్లాస్, బొత్తిగా రెండో తరగతి చోటు నేను ఎక్కడ చేసుకోగలను, పెళ్ళికి తెలిసానంత చూస్తూ చూస్తూ మూడో తరగతి చదివాడు నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటానండి. నేను బీసీలు మేము అప్పుడు మా పూర్వపు రోజుల్లో మా కులాలు ఎవడో చదువుకునే వాళ్ళు లేడండి. రెండో తరగతి చోటు చదువుకుని నేను ఎక్కడ కట్టుకుని ఈయన ఎక్కడ నేను భరించగలను, మొత్తం పెళ్లి వదిలేసానంత సుఖంగా ఉన్నాళ్ళని పెళ్ళి వదిలేసానప్పుడు నాకు బాధ లేదు, తిండే పోలేదు, తిండి గ్యాస్ పోలేదు అంటే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. మళ్ళీ తింటే ఆ పేగులు ముసల పేగులు కదండి మోసం సరిపోతున్నాయి. ఇంతగా ఆవిడ ఈ గొడవ వదిలేయండి. ఆవిడేం చెప్పిందంటే పరగట్టు పరగివి తేలిక పరగట్టు కష్టం అని చెప్పింది. ఎవరైనా మనకి అపకారం చేశారనుకోండి తిరిగి వాళ్ళకి అపకారం చేయకుండా ఉండడం తేలిక అని చెప్పింది ఆవిడ చెప్పిన సూత్రం. ఎవడైనా మనకు అపకారం చేస్తే వాళ్ళకి మనం తిరిగి అపకారం చేయటం చేయకుండా ఉండటం చేయొచ్చు, మానేయచ్చు అపకారం చేయటం. అపకారం చేసే శక్తి మనకు ఉన్నా మానేయచ్చు, కానీ అన్నిటికంటే పరగివి కష్టం అని చెప్పింది. అంటే వాళ్ళకి అపకారం చేయగో వీళ్ళు పలానా టైంలో మనకు అపకారం చేశారని మనసులో తలంపు ఉండిపోతుందండి, తిరిగి మనం చేయ ఆ తలంపుని మర్చిపోవడం చాలా కష్టం అని చెప్పింది ఆవిడ. జాగ్రత్తగా వినండి మీరు, పరగట్టు తేలిక ఆయా అదే పరగివి తేలిక అంటే క్షమించి వదిలేయటం తేలిక, కానీ పరగట్టు కష్టం. వాళ్ళు పలానా రోజులు మనకి అపకారం చేశారని మర్చిపోవడం మనకి చాలా కష్టం అని చెప్పింది ఆవిడ. పరగివి తేలిక పరగట్టు కష్టం. మనం తిరిగి వాళ్ళకి అపకారం చేయకపోయిన వాళ్ళు మనకి ఇలా అపకారం చేశారు కదా అని ఆ తలంపుని విడిచిపెట్టడం చాలా కష్టం, అది అజ్ఞానం పోతే కన్నా సాధ్యం కాదని చెప్పి మేడం గారు. బ్రహ్మచర్యం తేలిగ్గా అవలంబించేశారంటే ఈ నోరు కట్టుకోలేకపోతున్నామని చెబుతుంది. రెండో తరగతో ఎక్కడ పెళ్లి చేసుకుంటారు అంటే వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ ఆ రోజుల్లో. ఇప్పుడే బీసీలు అప్పుడు చదువు లేవని చెప్పింది, నేను మట్టికి చదివేశాను అంది. మా కులంలో మరి మా కులంలో ఎవడో చదువుకున్నాడు దొరక్క ఇంకా పెళ్లి మీద విరక్తి పెట్టుకుని వదిలేశానని చెప్పింది. మొత్తం మీద ఆవిడ దేహ ప్రారంభం. మనం ఊరికి ఇలా ఏదో చెప్పుకుంటున్నాం సబ్జెక్టు, కానీ ఆవిడ దేహ ప్రారంభంలో పెళ్ళి గొడవ లేదు, పెళ్లి లేదు వదిలిపోయింది, పెళ్లి గొడవ వదిలిపోయింది, ఒక బంధం వదిలిపోయింది. ఆవిడ నిజంగా పెళ్లి చేసుకోలేకపోతే ఆయన్ని పోషించవలసి వచ్చింది. ఈ ఆయన్ని పోషించవలసి వచ్చింది కదా రెండో తరగతిలోనే. ఆవిడ పెళ్లి చేసుకోలేదు, మంచిదే చేసింది ఆవిడ పని. అది రెండో తరగతిలోనే ఎంతకాలం పోషిస్తుంది, పోని అది ఇంటికాడు పడి ఉంటాడంటే ఆడే పేజీలు తెచ్చి పెడతా ఉంటాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నావు? అది ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే అంటే నువ్వు గతంలో అది ఎందుకు అప్పుడేదో దోషం చేశానంటే అది బాధపడుతున్నానని గొడవ ఎవరెక్కరా నువ్వు ప్రస్తుతం టైం ఉపయోగించుకుని జరిగిపోయిన గొడవలోకి జరిగిపోయిన గొడవల గురించి గీతలో చెబుతాడు భగవంతుడు. గత వ్యధ జరిగిపోయిన గొడవల గురించి విషాదం పెట్టుకోవడం నీ కాలం దండుగా అని ఎనర్జీ వేస్ట్. ఆ గొడవ ప్యాస్ట్ ఇది ప్యాస్ట్ అది వదిలేయమని చెప్తాడు భగవద్గీతలో. జరిగిపోయిన గతం అంటాడు. అంటే జరిగిపోయిన గొడవల గురించి దుఃఖపడటం, జరిగిపోయిన గొడవల గురించి బాధపడటం, జరిగిపోయిన గొడవల గురించి విషాదపడటం వదిలేయి. గత వ్యధ ఆ గొడవ గతం గురించి వ్యధం నువ్వు పెట్టుకోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు, అది పూర్తిగా మర్చిపో, ఇంకేం లేదు. అదే కాదు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్డ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఆ ఫర్గెట్ కష్టం మేడం గారు చెప్పారు కదా, పరగీవి తేలిక ఫర్గెట్ కష్టం అని చెప్తుంది. ఫర్గెట్ అయితే నీకు సాధ్యమైతే ఇంకేమి లేదు, నీకు అసలు సమస్య లేదు. తర్వాత ఇంకోటి మిమ్మల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటారు, ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు, భగవాన్ ఆ రెండు అబద్ధాలని చెప్తారు. ఎందుకంటున్నారు ఆ మాటలను అసలు అందులో పొగడుతుంది. ఆ పొగట్టులో దోషం ఉంది, విమర్శలో దోషం ఉంది, ఆ రెండు కూడా మీ మైండ్ని పొల్యూట్ చేస్తాయి. ఆ రెండు వినకండి అసలు ఆ దో మీరు ఎందుకు వింటున్నారంటే ఆ మాటలు, ఆ మాటల్లో దోషం ఉందని మీకు తెలియకపోవడం, మీరు మంచివాళ్ళే ఆ మాటల్లో కూడా దోషం ఉందని తెలియకపోవటం వల్ల మీరు మీ చెవుల్ని అమ్ముకున్నారు మార్కెట్కి. ఇప్పుడు ఇప్పుడు ఏమో అడుగుతానంటే ఇప్పుడు బాధ లేకుండా ఎట్లా నేను ఉండాలి? ఇప్పుడు కొంచెం దారిలోకి వస్తానండి, బండి చక్రాలు కొంచెం ట్రాక్ మీదకి వస్తున్నాయి. ఇప్పుడు 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 ప్రస్తుతం కొన్ని పూర్వం కూడా లేని, ఇప్పుడు నేను ఎలా ఉండాలి? బాధ లేకుండా పెయిన్ లేకుండా, పెయిన్ లెస్గా నేను ఎలా ఉండాలి? సారో లెస్గా ఎలా ఉండాలి? నేను పెయిన్ లెస్గా ఉండాలి, ఇప్పుడు సారో లెస్గా ఉండాలి, ఎలా ఉండాలని అడుగుతాను. ఇప్పుడు వాడు ఏమి చెబుతారు, భగవాన్ ఏమని చెబుతున్నారంటే నువ్వు ముందు కళంకం లేకుండా చూసుకో, నిష్కపటంగా ఉండు, నిష్కళంకంగా ఉండు. ముందు నువ్వు తికర్ణ శుద్ధిగా అంటే మాటలో కానీ చేతలో కానీ మన తర్వాత మాటలో కానీ చేతలో కానీ మనసులో కానీ ముందు కపటం లేకుండా చూసుకో. నిష్క కళంకం లేకుండా ఉండు, కపటం లేకుండా ఉండు. కళంకం పెట్టుకోవద్దు, మైండ్లో కపటం పెట్టుకోవద్దు. అప్పుడు నీ హృదయంలో నీ మనస్సు కనుక తెగిపో, అదే నీ మనస్సును కనుక దాన్ని అది చిరిగిపోతే, నీ మనస్సు కనుక బట్ట నీకు నాకు ఉన్న బట్ట చిరిగిపోతే నీకు నేను కనిపిస్తూ ఉంటాను, నాకు మీరు కనిపిస్తూ ఉంటారు. పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి మధ్యన బట్ట పెడతారు, తర్వాత కొంతసేపు ఉన్నాక బట్ట తీసేస్తారు. బట్ట తీసేసిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చూడమంటారు, పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చూడమంటారు బట్ట తీసేసాక. అంటే మనస్సు అనే బట్ట చిరిగిపోవాలి. ఈ మనస్సు అనే బట్ట ఇప్పుడు భగవాన్ మనస్సు అనే బట్ట చిరిగిపోవాలి. అప్పుడు నీ లోపల ఆనంద సాగరం నీకు గోచరిస్తుంది. గోచరించడం కాదు దాని, అది నీకు అనుభవంలోకి ప్రవహిస్తుంది. వరద వచ్చినప్పుడు మీరు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, వరద వచ్చినప్పుడు నీరు ఎంత వేగంగా ప్రవహిస్తుందో మీ హృదయంలో ఆనందం, మీ హృదయంలోకి సహస్రారంలోకి ఒక నాడు ఉంది. దాన్ని శిశుమ్నాడు అంటారు, పరానాడే ఏదో అంటారు, దీనికి ఒక పేరు ఉంది. ఎక్కడి నుంచి అంటే హృదయంలోకి మెదడులోకి ఉంటుంది అది. అది సరసరంగా అందరిలోనే మూసుకుపోయి ఉంటుంది ఆ నాడి. మీకు దైవానుగ్రహం అవలవనండి, మీ పుణ్యం పొందటం వల్ల అవనండి, గురువు అనుగ్రహం అవలవనండి, అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనకు తెలియదు. అసలు ఓపెన్ అవ్వకుండానే చచ్చిపోతాం ఒకసారి. ఒక సన్న మన తల వెంట్రుక అంటే ఎక్కువ సన్నంగా ఉంటుంది, అది మన భూతత్వంలో పెట్టి చూసినా కనపడలేదు. కానీ హృదయంలోంచి అంటే భగవంతుడు ఏ హృదయంలో ఉన్నాడో అక్కడికి మెదడులోకి ఒక రంధ్రం ఉంటుంది, సన్నటి రంధ్రం ఉంటుంది. మన మైక్రోస్కోప్లో పెట్టినది కనపడ చూసినా కనపడదు, కానీ ఉన్నమాట నిజమే. అది నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగింది అంటే అది ఊపిరి అవ్వాలి. జ్ఞానం కలగటం ఏంటో నాడి ఈ శిరస్సుకి ఆనందం హృదయంలోకి నాడి అది ఊపిరి అవ్వాలి. ఓపెన్ అయితే గోదావరి నదిలోకి వరద వచ్చినప్పుడు ఎలా వచ్చేస్తుందా నీరు? ఈ ఆనంద భగవాన్ నాడు చూడు ఆనంద సాగరం అని, లోపలన ఆనందం, ఆనంద సముద్రం, సాగరం అంటే ఆనందం, లోపలన ఆనందం, లోపలన శాంతి. సడన్గా ఈ రంధ్రం అంతా పైకు పైకి కొట్టేసి మీ సహస్రాన్ని ముంచేస్తుంది. అప్పుడు సుఖం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. మర్చిపోయింది దాన్ని అమృత నాడని ఇలా అంటారు. శిష్యమున నాడంటే ఎన్నెముక కింద నుంచి పరికొండ వరకు శిష్యం, దీన్ని ఇప్పుడు నేను చెప్పేదాన్ని అమృత నాడని ఇలా అంటారు. అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వటం మన ఇష్టం కాదు, అది ఓపెన్ అవ్వమంటే అవ్వదు, అది మూసిపోయి ఉంటుంది. అది ఓపెన్ అవ్వమంటే ఓపెన్ అవుతుంది, మూసిపోయి ఉంటుంది. అది ఎప్పుడు ఓపెన్, అసలు ఓపెన్ అవ్వకుండానే చచ్చిపోతాం మనం, మన శరీరాలు చచ్చిపోతాయి ఓపెన్ అవ్వకుండానే. ఆ డివైన్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నవాడికి సడన్గా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన ఓపెన్ అయినప్పుడు వాడికి ఓపెన్ అవుతానని తెలుస్తుంది. అది ఓపెన్ అయినప్పుడు మటుకి మీకు ఎప్పుడైనా శాంతిగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, చాలా శాంతిగా ఉన్నామని మీకు తెలుస్తుంది కదా. అలాగే ఆ నాడి ఆనందం అమృత నాడి ఓపెన్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఓపెన్ అయినప్పుడు అప్పుడు వెంటనే మనం కుళాయి తిప్పేస్తే ఆ కుళాయిలో నీళ్లు దార కింద ఎలా కారిపోతుందో, అది ఓపెన్ అయిన వెంటనే మీ హృదయంలోని శాంతి, మీ హృదయంలోని సుఖం, మీ హృదయంలోని ఆ ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ పీస్, అది అది ప్రపంచానికి ఆ హృదయంలోని ఆనందం ఎటువంటిదంటే దేహానికి, లోకానికి, దేవతలకి, పుణ్యకర్మలకి, పాపకర్మలకి ఏమీ సంబంధం లేదు. బయట కారణాల వల్ల వచ్చేది కాదు అది, అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్, ఇండిపెండెంట్ పీస్, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అది సడన్గా ఓపెన్, అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే చెప్పడం ఒకసారి, కొన్ని జన్మల తరబడి ఓపెన్ అవ్వకపోవచ్చు అది. అది ఎప్పుడు దానికి డివైన్ ఇంటర్ఫిరెన్స్ కావాలి. మన తెలివితేటలు సరిపోవు, మన సాధన సరిపోదు, ఏదో ఒక దేవతానుగ్రహం మనకు ఉండాలి, అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అప్పుడు ఈ సుఖ సముద్రం వచ్చి ఈ సహస్రాలను ముంచేస్తుంది. అప్పుడు ఎవరైనా భగవంతుడే వచ్చి మీకు కనిపించిన ఆనందం ఎటువంటిదంటే, ఆ సుఖం ఎటువంటిదంటే, మహావిష్ణువు వచ్చి మీ ఎదురుగా కనిపించిన మీరు కళ్ళు పైకెత్తి మీకు చూడాలనిపించదు, ఇష్టం లేక కాదు. ఆ సుఖ సముద్రం అటువంటి ఇది అల్టిమేట్ స్టేట్, ఇది ది ఫైనల్ స్టేట్. అది ఫైనల్ వరల్డ్, అల్టిమేట్ వరల్డ్, లాస్ట్ వరల్డ్. ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఫిజిక్స్లో, అప్లైడ్ ఫిజిక్స్లో ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఇంకా ప్రపంచంలో దానికంటే ఇంకో మాట చెప్పడానికి ఎవరికి యోగ్యత లేదు చెప్పడానికి, వీళ్ళు లాస్ట్ వరల్డ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫిజిక్స్లో మాట చెప్పాడు అనుకోండి, ఇంకా ప్రపంచంలో అదే లాస్ట్ వరల్డ్, అది ఫైనల్ వరల్డ్. ఇప్పుడు మీకు దేవుడు కనిపిస్తే, రాముడు కనిపించే అంత సంతో, రామదాస్ గారికి రాముడు దర్శనమిస్తే ఎన్నో పాటలు పాడేశారు, అది కాదు ఇక్కడ, అది కాదు కదా ఇక్కడ. నిన్ను దేవుడు, నీ కళ్ళకి దేవుడు కనిపించడం కాదు, నిన్ను దేవుడిని చేయటం. సబ్జెక్ట్ వినండి మీరు. ఆ సుఖం మీకు పొందినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అది. ఆ అమృత నాడు ఓపెన్ అయ్యి సుఖ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం వచ్చి ఈ వరదలు వచ్చినప్పుడు పైగా ఇది కూడా వచ్చేస్తుంది. వరదలు వచ్చినప్పుడు సుడిగుండాలు వచ్చేస్తాయి, ఆ సుడిగుండాల కింద కొట్టేస్తుంది మీకు ఆనందం. మీరు అప్పుడు తట్టుకోలేకపోతే చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది, అది అనిపించలేక. ఇప్పుడు ఈవిడేమంటుంది, నా శరీరం దుఃఖం అనిపించలేకపోతుంది, నా మనస్సు దుఃఖం అనిపించలేకపోతుంది అంటాను కదా. ఆనందం ఒక్కసారి భగవంతుడు విడిచిపెట్టేస్తే ఈవిడ చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి, మనం బిందులో నీళ్లు పట్టేటప్పుడు సరిపడే పట్టుకుంటాం, మొత్తం నీరంతా వదిలేయం, అలాగే వాడు స్లోగా విడిచిపెడతాడు. అందం ఫుల్గా విడిచిపెట్టాడు అనుకోండి, సడన్గా ఆనందం, దుఃఖం ఎలా తట్టుకోలేడు మనిషి, ఆనందం వచ్చినా తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరిపోయి చచ్చిపోయే ప్రమాదం, స్లోగా విడిచిపెడతాడు. ఇది మీకు అనుభవంలోకి, ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు తెలుస్తాయి. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. ఇది మాట్లాడే విషయం కాదు, అనుభవించే విషయం అది. ఇది మాట్లాడే విషయం కాదు, అనుభవించే విషయం అది. అది ఈయన ఎవడో భగవాన్ శిష్యుడు మురిగినారు అనేవాడు, పెళ్ళి వేరు కార్యం వేరు అనేవాడు. ఈ భార్యాభర్తలు రూమ్లోకి పంపుతారు కదా పెళ్ళి అయ్యాక, పెళ్ళి వేరు కార్యం వేరు అనేవాడు ఎవడో, ఏది ఎవడో మురిగినారు అనేవాడు. ఇక భగవాన్ చెప్పి ఆనందం ఆ కార్యం లాంటిది, పెళ్ళి కాదు ఇది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. అది మాట్లాడే విషయం కాదు, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అది నీకు ఎప్పుడు అమృత నాడు ఓపెన్ అయినప్పుడు మహావిష్ణువు వచ్చి నీకు కనిపించిన, ఈశ్వరుడు పరమేశ్వరుడు వచ్చి నీ కళ్ళకు కనిపించిన, నీకు ఇలా కళ్ళు పైకి ఎత్తి చూడాలని అంటే దేవుడు అంటే నీకు ఇష్టం లేక కాదు, అవసరం లేక నస్తికి లేక. నీకు దేవుడు అంటే ఇష్టం లేక కాదు, నీకు నెస్సిటీ లేదు. అంటే నువ్వు పని నువ్వు కాఫీ తాగుతున్నారు అనుకోండి, మీరు అందులో ఏదైనా చిన్న నెలకు వచ్చింది అనుకోండి, బాగా వచ్చింది అనుకుంటారు, మీరు అనుకోరు. అలాగే మీరు అను ఆ హృదయంలో ఈ మెదడంతా సుఖ సముద్రంతో నిండిపోయినప్పుడు దేవుడి కనిపించిన కాఫీలో నెలకు పడ్డంట అనిపిస్తుంది. అటుది అది అరవింద్ ఘోష్ గారు లైఫ్ డెవలప్ ఫర్ హిమ్ ఫర్ సెల్ఫ్ ఇది వినండి, ఫర్ సెల్ఫ్ రియలైజర్ సోల్స్, ఫర్ ట్రూత్ రియలైజర్ సోల్స్, ఫర్ ట్రూత్ రియలైజర్ సోల్స్ ది కామ్. వాళ్ళు అనుభవించారు ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆర్. అంటే సముద్రాలు మొత్తం అన్ని సముద్రాల్లో కలిపి, పసిఫిక్ మహాసముద్రం, బంగాళ మహాసముద్రం మొత్తం అన్ని సముద్రాలు కలిపితే ఎంత నీరు ఉంటుందో అంతకంటే నీ హృదయంలో ఆనందం ఉంటుందో పట్టుకు నేను కోటేస్తున్నాను. అది నువ్వు తట్టుకోలేవని నీకు తెలిసి భగవంతుడికి అందుకే నీకు ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు డిజర్వ్ కాలేదు, ఇంకా నీకు డిజర్వ్ అవ్వకుండా ఇచ్చేసావంటే నువ్వు చచ్చిపోవచ్చు సడన్గానే, అందుకే లేట్ చేస్తున్నాడు. అలాగని భగవంతుడికి మీ మీద అనుగ్రహం లేదు, దయ్యుడు ఏదైనా అనుకోవద్దు. నా శరీరం బాధపడిపోతుంది, నా మనస్సు దుఃఖపడిపోతుంది అంటున్నావు, వాడు ఒక్కసారి అమృతనాడు ఓపెన్ చేసేసాడు అనుకో నీకు, అప్పుడు అయ్యి బాబు ఆనందం భరించలేనని చచ్చుకుంటావు. ఇప్పుడు దుఃఖం భరించలేకపోతున్నావు, అప్పుడు ఆనందం భరించలేకపోతున్నావు. ది టైం విల్ కమ్, కంగారు పడకు టైం వస్తుంది. నీ శరీరం అశాంతి అనిపించవచ్చు, నీ దుఃఖం దుఃఖం అనిపించవచ్చు, ఎప్పుడు ఇది ఉండదు. నువ్వు అయ్యని అవిద్యను రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం తెలియదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఇప్పుడు నువ్వు నేను ఎలా దుఃఖపడిపోతున్నాను ఎలా చెబుతున్నావు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వు శాంతి అనిపించలేకపోతున్నాను, సుఖం అనిపించలేకపోతున్నాను, సర్ప్రెస్ అయిపోతానండి అని మళ్ళీ నువ్వు చెప్పి రోజులు వస్తాయి. ఇప్పుడు త్యాగరాజు వాళ్ళనే ఇప్పుడు కొంతమంది వాళ్ళు మహాత్ములు మహర్షులు కొంతమంది ఇతరులకి సుఖాన్ని ఇస్తారు, శాంతి ఇస్తారు, వాళ్ళు ఇవ్వాలని ఎవరు అంటే వాళ్ళకి ఎక్కువైపోయి కారిపోతా ఉంటుంది. ఇప్పుడు త్యాగరాజు పాటలు పాడాడు అంటే వాడు ఆనందాన్ని భరించలేకపోయాడు. ఎవడో త్యాగరాజు ఆనందాన్ని భరించలేక ఆనందాన్ని కక్కటం మొదలు పెడితే అది సంగీతం కింద వచ్చేస్తుంది, అది మార్కెట్ సంగీతం కాదు. ఆనందాన్ని భరించలేక కక్కటం మొదలు పెట్టాడు, కక్కటం మొదలు పెడితే అది పాటల కింద త్యాగరాజు పాటల కింద వచ్చేస్తుంది. ఏ జ్ఞాని మీకు సుఖాన్ని ఇవ్వాలి ఇవ్వాలంటే మీకు అటుగా వాడికంటే జ్ఞానికి ఇతరులు లేరు, మీకు సుఖాన్ని ఇవ్వాలని వాడు ఏం అనుకోడు. ఆయనకి ఆడు ఎక్కువైపోయి కారిపోతా అంటే ఆడు ప్రజెన్స్లో మీరు కూడా పీసీలో కొట్టుకుపోతారు. అంతేకాని మీకేదో ఇచ్చేయాలి ఇచ్చేయాలి అనుకోవడానికి వాడు మీకు జ్ఞానికి ఇతరులు అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేరు. అయితే ఇవ్వటం పుచ్చుకోవటం ఏమి లేదు, ఆడు ప్రజెన్స్లో మీరు ఆ శాంతిలో కొట్టుకుపోతూ ఉంటారు. ముగించేస్తున్నాం, ఎంతైంది టైము? 5 అవుతుంది, ముగించేస్తున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి గొడవ వదిలించేస్తాం, ఈ అమ్మాయి గొడవ ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు ఈ అమ్మాయి గొడవ ఎక్కడ ఉంది? వదిలిపోయింది అమ్మాయి గొడవ, వదిలిపోయింది కదా అమ్మాయి గొడవ వదిలించేసాం మనం. అక్కడితో ముందు అవిద్య పోగొట్టుకోవడానికి సాధన చెయ్యి, తర్వాత నీకు బ్లిస్ వచ్చేస్తుంది. ఇప్పుడు శరీరం బాధపడిపోతుంది, మనసు బాధపడుతుంది, తర్వాత నువ్వు వచ్చే చెబుతావు. ఇప్పుడు ఏమో నువ్వు దుఃఖాన్ని భరించలేకపోతున్నావు, తర్వాత వచ్చేవని చెబుతావు, అంటే సుఖాన్ని భరించలేదని చెబుతావు. ఆ చెప్పి రోజు వస్తుంది, టైం విల్ కమ్, కంగారు పడకు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. నువ్వు కంగారు పడకు, ఏది ఎప్పుడు జరగాలేదు అప్పుడు జరుగుతూ ఉంటుంది. నువ్వు కంగారు పడుతూ గంట ముందు జరిగిపోదు, కానీ నువ్వు అవిద్యను గతంలోకి వెళ్ళకు. అవిద్యను పోగొట్టుకోవడం అంటే ఇగ్నోరెన్స్ని పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. జ్ఞాని లోకంలో, జ్ఞానికి లోకంలో బాధలు కనిపిస్తాయని ఇంకోటి ప్రశ్నిస్తా అంటే భగవాన్ అంటున్నారు, ఆ జ్ఞాన దృష్టిలో లోకమే లేదు, లోకంలో బాధలు కనిపించడం ఏంటంటాడు. జ్ఞాన దృష్టిలో అసలు లోకమే లేదు. దిస్ ఏజ్ ఇస్ వరల్డ్ లెస్, దిస్ ఏజ్ ఇస్ బాడీ లెస్, దిస్ ఏజ్ ఇస్ మైండ్ లెస్, దిస్ ఏజ్ ఇస్ గాడ్ లెస్ ఆల్సో. జ్ఞాన దృష్టిలో లోకమే లేదు. లోకంలో గొడవలన్నీ, లోకంలో ఉన్న దుఃఖం అంతా కనిపిస్తుందని అంటున్నావు. ఒకవేళ దుఃఖంలో కనిపించిన కళ్ళలో దుఃఖం ఎలా, మనకి ఎప్పుడైనా కళ వస్తుంది కదా, ఆ కళ్ళలో కూడా దుఃఖం వస్తుంది మనకి. ఒకవేళ జ్ఞానికి ఇక్కడ దుఃఖం కనిపిస్తున్నప్పటికీ కళ జ్ఞానికి ఇది కళ, కళ్ళలో కూడా జ్ఞానికి ఇది కళ అని తెలుస్తూ ఉంటుంది. అంచేత వాడికి లోకం కనిపిస్తున్నప్పటికీ, లోకంలో దుఃఖం కనిపిస్తున్నప్పటికీ కళ్ళలో ఉన్న దుఃఖం ఎంత నిజమో, కళ ఎంత నిజమో, లోకం ఎంత నిజమో కనిపిస్తుంది వాడికి, కానీ ఇది కూడా అంతే నిజం అనిపిస్తుంది వాడు జ్ఞానం. కనిపిస్తుంది కనిపించడం, కానీ ఇది నిజం కాదు. నిజం దుఃఖం కూడా కనిపించడం, దుఃఖం కనిపిస్తుంది ఎదరి మనిషిలో దుఃఖం, కానీ అది నిజం కాదని కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ దుఃఖం పడిగోడికి నిజం అనిపిస్తుంది, కానీ వాస్తవంలో నిజం కాదది. జ్ఞానికి అది నిజం కాదని తెలుస్తూ ఉంటుంది. అంచేది నువ్వు కళ్ళలో ఎవరైనా బాధపడతా అంటే నువ్వు వాళ్ళకి కొంచెం అన్నం పెట్టచ్చు. కళ్ళలో ఎవరైనా బాధపడతా అంటే వాళ్ళకి నువ్వు సహాయం చేయొచ్చు. అది అంత నిజం. ఈ జాగ్రత్త అవస్థలో జరిగే సంఘటనలు కూడా అంతే నిజం. కానీ దానికి ఫలితం లేదంటే ఫలితం ఉంది. దానికి ఫలితం లేదంటే ఫలితం ఉంది. ఆ ఫలితం మళ్ళీ నువ్వు అనుభవిస్తే పోతుంది. అది కర్మ సముద్రం. ఏంటది అది కర్మ సముద్రం. నువ్వు ఏదైనా మంచి చేస్తే నీకు ఫలితం వస్తుంది. అది భగవంతుడు ఫల రూపంలో నీకు ఇస్తాడు. అది మళ్ళీ నువ్వు అని ఆ పుణ్యం అనుభవిస్తే పోతుంది. కలకాలం ఉండదు అది. నువ్వేదో మంచి చేసావనుకో పుణ్యం వస్తుంది. ఒక కాలంలో చేసిన పుణ్యం మరొక కాలంలో నీకు సుఖరూపంలో వస్తుంది. అది అనుభవి ఆ సుఖం అనిపించాక మళ్ళీ అంటే ఆ పుణ్య ఫలితం అనుభవి సుఖరూపంలో వస్తుంది. అది కొంతకాలం ఉంటుంది, మళ్ళీ ఒక తర్వాత పోతుంది. ఇదేది నిత్యము కాదు సత్యము కాదు, ఇదేది నిత్యము కాదు సత్యము కాదు. అంటే ఇది మంచి చేస్తే మంచి కలుగుతుంది, సుఖరూపంలో శాంతి రూపంలో నీకు కలుగుతుంది వ్యవహారికంగా. కానీ బట్ ఏం హాయ్ అండ్ ఏ మధ్య హైయెస్ట్ ఈ గొడవల్లో ఆగిపోకు. నువ్వు మంచి చేసావనుకో కర్తృత్వం పెట్టుకుని నీకు పుణ్యం వస్తుంది, పుణ్యం సుఖరూపంలో వస్తుంది, నీకు మంచి జన్మలు రావచ్చు. మంచి స్వప్నం వచ్చినా ఎప్పుడు ఉంటుందా, స్వప్నం కరిగిపోతుంది కదా ఏదో రోజుని. అలాగే నీకు మంచి జన్మలు వచ్చినా ఏదో రోజుని జన్మ కరిగిపోతుంది. ఇక్కడ చిల్లర గొడవల్లో నువ్వు ఉండకు. ఏం హాయ్ అండ్ ఏ మధ్య హైయెస్ట్ నువ్వు నీ హృదయంలో నిజాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీ దేహ ప్రారంభాన్ని అదృష్టం వెంటాడినా దూరదృష్టం వెంటాడుతున్నప్పటికీ నీ హృదయంలోని నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అదే అల్టిమేట్. అదే ఆ నిజాన్ని నువ్వు తెలుసుకునే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటూనే ఉంటావు నువ్వు. అది నీ తప్పు కాదు, నీకు నిజం తెలియదు కాబట్టి. జాగ్రత్తగా వినండి, నీ హృదయంలోని నిజం తెలుసుకునే వరకు నిజం కానిదాన్ని నువ్వు నిజం అనుకుంటూనే ఉంటావు. ఏం చేస్తే నీకు నిజం తెలియదు కాబట్టి. ఇప్పుడు నిప్పు మీద చేస్తే కాలదని మీకు ఎవరైనా చెబితే నమ్ముతారా? నమ్మడు. చిన్నపిల్లలు నమ్ముతారు. అలాగే నీకు అనుభవంలో లేనప్పుడు నిజం కానిది కూడా నీకు నిజంగా అనిపిస్తుంది. నీకు నువ్వు ఈ చిల్లర గొడవలో ఉండకు. ఒకవేళ నిజంగా నువ్వు అదృష్టం మధ్యలో ఉండొచ్చు, దురదృష్టం మధ్యలో ఉండొచ్చు. అది కరిగిపోతుంది, ఇది కరిగిపోతుంది. ఇప్పుడు అది కరిగిపోతుంది, ఇది కరిగిపోతుంది. ఇదంతా డ్రీమ్ స్టఫ్. ఏది మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం నీ ప్రారంధం. భగవానే అంత బాగా చెప్పి ఇది ఒక అబద్ధం. ఏది శరీరం ఆ ప్రారంధం ఒక అబద్ధం. ఈ అబద్ధాన్ని తీసుకొచ్చి అబద్ధాన్ని కట్టేస్తున్నారు. ఎంత గొడవ, ఎంత అల్లరి అంటున్నారు. ఇది ఒక అబద్ధం, అది ఒక అబద్ధం. ఏది మేము పుణ్య ప్రారంధం అనిపిస్తాం, పాప ప్రారంధం అనిపి ఏదో చెబుతారంటారు కదా, అది ఒక అబద్ధం. ఈ అబద్ధాన్ని తీసుకొచ్చి అబద్ధాన్ని కట్టేస్తున్నారు. ఇంకెక్కడ పడి ఉంటున్నారు మీరు. మీ హృదయం ఎప్పుడు కళ్ళు ఎప్పుడు తెరుస్తారండి? మీ హృదయంలో ఉన్న నిజమే చెప్పి మీరు మేలుకోవాలి. నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నారు. అలాగే ఈ జాగ్రత్త అవస్థలోంచి మీ హృదయంలో ఉన్న నిజంలోకి మేలుకోవాలని అలా అదే స్వామి వివేకానంద స్లోగన్ భారత మాతకి జై అంటారు చూడు అలాగా. అలా వివేకానంద స్లోగన్ ఏంటంటే ఎరైజ్ అవేక్ అంటే స్టాప్ నాట్ ఇది గోల్ ఈజ్ రీచ్డ్. గోల్ అంటే నీ హృదయంలో నిజం, అక్కడికి వెళ్ళే వరకు నీ ప్రయాణం ఆపచేయద్దు. ఇప్పుడు అరుణాచలం వెళ్ళేవాళ్ళు బెజవాడ వెళ్ళి బెజవాడ వరకు వెళ్ళి బండి దిగిపోతారా? ప్రయాణం ముగించే వరకు రైలు మారుతూ ఉంటారు, కారు మారుతూ ఉంటారు. ఎరైజ్ అండ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. నీ హృదయంలో నిజంతో నువ్వు ఈ దేహంతో ఎంత ఎలా తాదాత్మ్యం పొందుతున్నావో నీ హృదయంలో నిజంతో నీకు వర్ణస్ వచ్చే వరకు, నేను అనేటప్పటికీ ఆ నిజమే నీకు స్ఫురించే వరకు నీ ప్రయాణం ఆపుచేయకు. స్టాప్ నాట్ ఎరైజ్ అండ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ ఇస్ ద గోల్ ఈజ్ రీచ్. నువ్వు నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి మేలుకోవటం కాదు, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి మేలుకో. ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ ఇస్ ద గోల్ ఈజ్ రీచ్. మధ్యలో ఏదో అసహనంలో కోపం వచ్చో విసుగొచ్చో మనం ప్రయత్నం మొదలు పెడతాం, ఏదైనా విసుగొచ్చే మానేస్తాం. మళ్ళీ ఎవడొకడో ఏదో అంటే అది ఎవడొకడో ఆశ్చర్యస్తే మానేస్తాం. మా జిన్నూరులో పూర్వం బొట్లు పెట్టుకున్న వాళ్ళందరూ బొట్లోళ్ళు అనేవారు. జిన్నూరులో ఇప్పుడు అందరూ బొట్లు పెట్టుకున్నా అలా అనేవాళ్ళు లేరులండి. పూర్వం అది పూర్వ రోజుల్లో ఎక్కువ కమ్యూనిస్టులు ఉండరు, ఇప్పుడు ఎవరు లేరులండి, కొద్దిమంది ఉన్నారు. ఎవరైనా బొట్లు పెట్టుకున్నారనుకోండి, మీ బొట్లు ఉన్నాయి కదా అందరికనే, ఈ బొట్లు ఉన్న వాళ్ళందరూ బొట్లోళ్ళు అనేవారు. కమ్యూనిస్టులు ఇప్పుడు కమ్యూనిస్టులు ఇప్పుడు ఆ గాడి వాళ్ళు వేసారులేండి. ఈ దేవుడు ఉన్నాడా లేడా ఈ గొడవ ఇప్పుడు వదిలేశారు లేని వాళ్ళు జనరల్గా వదిలేశారు. దేవుడు లేడు లేదంటే ఓడిపోతున్నాం, ఇది ఒక అలరు ఎందుకు మనం వదిలేశారు ఈ గొడవ, ఈ సబ్జెక్ట్ వదిలేశారు. పెద్ద నాయకులు కూడా ఇప్పుడు నాస్తికులు ఆస్తికులు పోవడం ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరైతే దేవుడిని పూజించుకున్నా మనం వద్దని చెప్పడం ఎందుకు అని నాస్తికత్వం వదిలేశారు. మనం నాస్తికత్వం మొదలు పెడుతూ ఓడిపోతున్నాం అని నాస్తికత్వం. జిన్నూరులో బొట్లోళ్ళని కూడా బొట్లోళ్ళు ఏంటండో అంటే మనం బొట్టు పెట్టుకుంటే బొట్లోళ్ళమా? వాళ్ళకి పేరు లేదండి వాళ్ళకి. ఇదిగా పూర్వం ఇటువంటి రాతలు రాసేవారు, ఇవన్నీ మెంటల్ కేసులు అండి. ఆ రాసేవాళ్ళు అనుకోవచ్చు, నేను తెలిపిన వాళ్ళని అంచేది. ఇప్పుడు ఇక్కడ భగవాన్ ముగిస్తున్నాం. ఈ అమ్మాయి బాధ వదిలిపోయిన అమ్మాయి బాధ వదిలించేసాం. మళ్ళీ కొద్ది రోజుల్లోనప్పుడు నేను బాధపడుతున్నానంటావు, మళ్ళీ నేను సంతోషం భరించి సుఖం భరించలేకపోతున్నాను, మళ్ళీ కొద్ది రోజుల్లో నువ్వు వస్తావు సబ్జెక్ట్ అవగాహన అయ్యాక. ప్రారంభం కూడా వదిలేదు. నువ్వు ఒక దోషం ఏమైనా చేశానేమో పూర్వజన్మలు అంటున్నావు, ఆ దోషం నువ్వు కాదని నీకు తెలిసిపోయిన తర్వాత నీకు దుఃఖమేంటి ఇంకని వాడు? ఆ దోషం నువ్వు కాదనే సంగతి నీకు తెలిసాక నీకు దుఃఖమేంటి? నీ కర్తృత్వం నీ చేత అలా అనిపింపజేస్తుంది. కర్తృత్వం పోయిన దాకా నీకు దుఃఖం ఏంటి? అసలు దుఃఖం ఏ రూపంలో ఉంది? కర్తృత్వ రూపంలో ఉంది. కర్తృత్వం నశించినప్పుడు ఇంక దుఃఖం ఎక్కడుంది? శరీరం ఉంటే రోగం, కానీ శరీరం లేని వాడికి రోగం ఏంటి? తలకాయ ఉంటే తలకాయ పోటీ, కానీ తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి? అంటే ఇక్కడ స్వామీజీ చివరిలో ఏం చెప్పారంటే ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాటం ఇల్ ద గోల్ ఇజ్ రీచ్. నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు, నువ్వు జాగ్రత్త అవస్థలోంచి నిద్రావస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి ఎలా వస్తున్న వల్ల నీ హృదయంలో ఉన్న నిజంలో మేరుకొని పోలుపు. నీ హృదయంలోని నిజంతో నువ్వు వల్ల సాధించే వరకు నీ ప్రయాణం ఆపుచేయదు. స్టాప్ నాటం టిల్ ద గోల్ ఇజ్ రీచ్. థ్యాంక్స్ యూ, లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ. ఐ థ్యాంక్ యూ.
అంటే ఎవరి దగ్గర రావద్దండి,
అల్పంగా ఉందని
చెప్పండి.
ఇంతవరకు నాన్నగారి యొక్క అనుగ్రహ భాషణ విన్నారు మీరు. అయితే వారు చెప్పినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిన్ను నీవు తెలుసుకో.